దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరికి కొత్త సంవత్సరంలో దేవుని యొక్క మాట వినటానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మంచి దేవుడు మరోసారి ఈ దినం దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కొరకు మనము సిద్ధపడుతూ దేవుని మాట వినటానికి ఆయత్తపడదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 3, 11-13 వచనాలను చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11-13 వచనాలు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, క్రైస్తవ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు, కొన్ని ఇబ్బందులు, లేక కొన్ని రకాల ఛాలెంజెస్, అంటే మనము ఎదుర్కొని జయించడానికి కావలసిన పరిస్థితులు మన ముందు ఉంటాయని, ఆ ఛాలెంజెస్ని ఎట్లా ఎదుర్కొని దేవుని కొరకు నిలవబడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని ఏం చేయాలట? గట్టిగా పట్టుకోవాలి. ఏంటి పట్టుకోవాలి? ఏముంది నీ దగ్గర? ఏంటి నువ్వు గట్టిగా పట్టుకోవాలి? రక్షణ, ఇంకా విశ్వాసము. ఏంటి అవన్నీ పట్టుకెళ్ళిపోవచ్చా? ఎవరన్నా దొంగిలించగలడా? అపహరిస్తాడా అవన్నీ? నీ రక్షణ ఎవడైనా అపహరించగలడా? ఒకసారి నువ్వు రక్షించబడి వెలిగించబడి దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడిన అనుభవం నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ రక్షణను దొంగిలించే అవకాశం ఎక్కడైనా ఉంటుంది అసలా? మరి ఎట్లా, ఏంటి తీసుకుపోతాడు, ఎవరు వస్తారు, ఎట్లా తీసుకుపోతాడు, నీ జీవితం మీద ఎలా దాడి జరగబోతుంది, ఆ పరిస్థితిని ఏ విషయాల్లో మనం దాన్ని గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏంటి ఈ మన ముందు ఉన్నటువంటి అనేక సమస్యల్ని మనం చూసినప్పుడు చాలా మంది జయించాలి అనే తపన కన్నా, ఓడిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోవాలి అనే తపన కన్నా బలహీన పడిపోయి పరిస్థితుల తట్టు, పరిస్థితులకు సహాయకులు ఎవరా అని మనుషుల తట్టు, ఎక్కడ దొరుకుద్దో అని మరిదేన్నో నిలబడి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేవుడు దాని విషయాన్ని స్పష్టంగా చేస్తున్నాడు. నీ ముందు కొన్ని సమస్యలుంటాయి, కొన్ని ఇబ్బందులుంటాయి, కొన్ని ఇరుకులుంటాయి, అయితే వాటన్నిటిని నువ్వు తప్పకుండా దాటాలి, దాన్ని మీట్ అవ్వాలి. దాన్ని దాటకుండా, దాన్ని తప్పించుకోకుండా, దాని నుంచి నువ్వు వేరే చోటుకి వెళ్తానంటే అది నీ వల్ల కాదు, దేవుడు అలా కోరుకోవట్లే. నువ్వు తీసుకుని వెళ్తానంటున్నాడు ఆ దారుల నుంచి, దానిలో మనం దాన్ని గెలవాలి అని ప్రయత్నం చేయాలి. ఇది ఫిలడెల్ఫియా అనే సంఘానికి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే చెప్తూ ఆ మాట చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ఎవడు నీ కిరీటాన్ని తీసేసుకుంటాడో, ఏదైతే నీకు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో, ఏదైతే నీ దగ్గర నుంచి కోల్పోతావు అనే విషయం నీకు అర్థమవుతుందో, ఇది నా దగ్గర నుంచి తొలగిపోతుంది అని నీకు భయం వస్తుందో, ఆ తొలగిపోయే దానిని నువ్వెంతో జాగ్రత్తగా కాపాడుకోవటానికి నువ్వు చేసే తపనే భక్తిగా మారాలి. కాబట్టి ప్రతిసారి మన దగ్గర నుంచి దొంగతనమును, నాశనమును, హత్యను చేయటానికి మన దగ్గరకు వస్తాడని తెలుసు. సో ఆల్వేస్ దొంగగా సాతాను, మనల్ని సాతాను చాలా సార్లు ఏం చేస్తాడంటే మోసగించి మన దగ్గర ఉన్నది తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి ఎవరైనా తెలివైన వ్యాపారి తెలివి తక్కువగా ఉన్న నిన్ను ఏదైనా మోసం చేశాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు అనుకుంటారు వాడన్న మాటలకి నేను బుక్ అయిపోయాను, వాడి పరిస్థితులకు నేను లోబడిపోయాను, అనవసరంగా నేను ఇలా జారిపోయాను, అనవసరంగా ఇలాంటి పరిస్థితి కలిగిందని నీ హృదయము ఎంతో వేదంతో దుఃఖంతోనే దాని గురించి నువ్వు బాధపడతా ఉంటావు. దానికి కారణం ఏంటి? అక్కడ మోసగించబడిన పరిస్థితి నువ్వు ఇంకోసారి వెళ్ళటానికి దాటానికి లేదు, ఆల్రెడీ జరిగిపోయింది, మోసం జరిగిపోయింది. సో దేవుని సన్నిధిలో మనం కూడా ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది కొంచెం పరిశీలన చూసుకున్నట్లయితే అక్కడ నీకు అర్థమవుతా ఉంది. ఒకసారి చూద్దాం, 1 తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయంలో తెస్సలోనికి రాయబడిన 1వ అధ్యాయము పద్దెనిమిదో వచనం, 18 వర్స్, 2:18. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటివి, పౌలును నేను పలుమార్లు రావాలని ఉంటుంది, గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. ఎవరు అభ్యంతరపరిచారు ఇక్కడ? నీ కిరీటాన్ని దొంగిలించేవాడు సాతానే. రెండవది, నిన్ను అభ్యంతరపరిచేవాడు సాతానే. ఎలాంటి అభ్యంతరపరుస్తాడు? ఎక్కడ నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాడు? పౌలు నిజంగా ఈ విషయం చెప్తే ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే, మేము రావాలని చాలా సార్లు ప్రయత్నం చేశాము, అయితే దేవుని ఆత్మ మమ్మల్ని ఆటంకపరచునని, యేసుక్రీస్తు ఆత్మ మమ్మల్ని అడ్డగించిందని ఒక చోట చెప్తాడు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, మమ్మల్ని సాతాను మమ్మల్ని అడ్డగించేశాడు అని చెప్తున్నాడు. ఏంటి, సాతాను మనల్ని జీవితంలో చాలా వరకు చేయాలనుకునేటువంటి పనులను చేయకుండా ఆపుతున్నాడు. చూడండి ఒకసారి అపొస్తల కార్యాలు 16:7, Acts 16. అపొస్తల కార్యాల గ్రంథం 16:7. అమ్మా 6 కూడా చదువుదాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రుగ్రియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇప్పుడు ఇందాక మనం చదివినటువంటి థెసలోనిక పత్రికలో ఎవరు ఆటంకపరిచారని చెప్పాడు? ఇక్కడెవరు అంటే, దేవుని ఆత్మ నిన్ను ఎక్కడ అడ్డగిస్తుందో, సాతాన్ ఆత్మ నిన్ను ఎక్కడ అడ్డగిస్తుందో నువ్వు తెలుసుకున్నావా? భక్తిలో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసే చాలా పనులు ఉన్నాయి. దేవుని ఆత్మ వద్దు అనే పని, సాతాను నిన్ను అడ్డగిస్తున్న పని పౌలు రికగ్నైజ్ చేసి చెప్తున్నాడు. ఇదిగో నేను ఈ రెండు విషయాలు చూస్తున్నాను, నేను వెళ్తున్నాను, వాడు నన్ను అపహరించబోతున్నాడు, నన్ను దొంగిలించబోతున్నాడు, నన్ను మోసం చేయబోతున్నాడు. నేను ఆ మార్గంలోకి వెళ్ళేటప్పుడు దాని నుంచి నాకు కావాల్సిన ప్రతిఫలాన్ని పొందుకునేకుండా ఆపేస్తున్నాడు. అది ఎక్కడో జరగబోతుంది. ఎలా జరుగుతుంది? ఏది నన్ను ఆపుతుంది? ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భక్తి జీవితంలో ఇక్కడ చాలా మంది దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారు ఉన్నారు, దేవుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు బతకాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని సేవే చేయాలి నా జీవితంలో అదే ముఖ్యమని చెప్పి విపరీతమైన సమర్పణలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రెండు డిఫరెన్సెస్ ని మనం అర్థం చేసుకోవాలి. సాతాను నిన్ను ఎలా ఆపుతున్నాడు, దేవుని ఆత్మ నిన్ను ఎట్లా ప్రోత్సహించి ఎలా ఆపుతున్నాడు. రెండు ఆపడమే, రెండు అభ్యంతరమే. యేసు ఆత్మ వారిని వెళ్ళడం లేదంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఆపేశాడు. అక్కడ జీసస్ బ్లాక్ చేస్తున్నాడు, ఇటు సాతాను ఇక్కడ అభ్యంతరపరుస్తున్నాడు. మరి అక్కడ వెళ్లాల్సింది ఏమయ్యిందో, వెళ్ళి తీసుకోవాల్సింది ఏమయ్యిందో, తీసుకుని అనుభవించాల్సింది ఏమైందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయంలో మనం చాలా సార్లు వ్యతిరేకమైన ఛాలెంజెస్ లో నిలబడిపోయి సాతాను మనల్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఆ మోసంలోనికి, ఆ బలహీనతలోనికి జారిపోతాం తప్ప దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయలేం. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో దేవుని సన్నిధిలో నుంచి నువ్వు నిర్ణయం తీసుకునే ప్రతి సమయము కూడా కొన్ని జాగ్రత్తల్ని మనం తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకుందాం. చాలా ఛాలెంజెస్ మన ముందు ఉంటాయి. ప్రతి ఛాలెంజ్ లో భక్తిలో ఉండేటువంటి సమస్యలు, భక్తిలో ఉండేటువంటి ఎదుర్కోవాల్సిన ప్రతికూల పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు వాటిని మనం ఎలా తీసుకుని ఆ అపహరించకుండా మన కిరీటాన్ని దాచుకోవాలో ఫిలడెల్ఫియా సంఘానికి ప్రభు చెప్పినట్లుగా మనం కూడా వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యిర్మీయా గ్రంథము 7:27, Jeremiah 7:27. యిర్మీయా గ్రంథం 7:27 ఒకసారి చదువుదాం. ఆయన చెప్తున్నాడు యిర్మీయా గ్రంథము 7:27లో, నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను, వారు నీ మాటల్ని అంగీకరించరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇవ్వరు, కనుక నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనలని వారు, కాబట్టి సమస్తమును కాబట్టి నమ్మకమును వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఏంటిది? నీ పనుల గురించి స్టిక్ యువర్ వాక్. ఆ దేవుడు దానిని ఆ పని చేసేటప్పుడు నీ డిసిప్లైన్ లేక నీ క్రమశిక్షణ, నీవు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మాటను ఎలా తీసుకుంటాడో ఇక్కడ చూస్తే, నా ఎన్ని మాటలు చెప్పినట దేవుడు మనకు 100 మాటలు చెప్పినట మనం ఆ పని విషయంలో దేవుని మాట వినమంట, మనకు నచ్చిన పనే మనం చేస్తామంట. దేవుని మాట వినటం విషయంలో మనుషులు ఎలా పనిచేస్తారనే విషయాన్ని ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ మరొకసారి హెచ్చరికగా చదవండి ఆ మాట. ఎన్ని మాటలు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నా వాటిని అంగీకరిస్తున్నావు? నీ వారిని పిలిచినప్పుడు దేవుని మాటకు మనం ఎలా స్పందిస్తున్నాం, సమాధానం ఎలా ఇస్తున్నాం? దేవుడిన మాట వినకుండా, శిక్షకు లోబడకుండా, నమ్మకాన్ని తొలగిపుచ్చుకుంటున్న మన పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే మన ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వింటున్న విషయాలు, మాట్లాడాల్సిన విషయాలు, చెప్పాల్సిన విషయాలు, గ్రహించాల్సిన విషయాలు, కొనసాగించిన విషయాలు నీ భక్తిని ముందుకు కొనసాగిస్తున్నావా లేదా అన్నది చూపిస్తాయి. చాలా మంది చాలా వింటారు కానీ కొన్నే అర్థం చేసుకుంటారు, కొన్నే గ్రహిస్తారు. కొంతమంది చాలా ఎక్కువ గ్రహిస్తారు, కొన్నే మాట్లాడతారు, తక్కువ చెప్తారు. చాలా మంది దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ నిజానికి నమ్మకత్వాన్నే పోగొట్టుకుంటారు. ఇది నీ విశ్వాసంలో దేవుడిని కిరీటాన్ని దొంగిలించే సమయం ఇదే. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని మాట వింటావు, సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి, దినాలు జరిగిపోతూ ఉంటాయి, దేవుని మాట నీకు అర్థమవుతూ ఉంటుంది, దేవుని మాటలు అన్నీ వింటావు. ఎన్ని అంగీకరించారు? హౌ మెనీ థింగ్ నువ్వు తీసుకున్నావు? భూమి మీదట వర్షాన్ని కనుక దేవుడిస్తే ఆ వర్షం ఖచ్చితంగా భూమి మీద ఇంకిపోద్దట, సముద్రంలో చేరుతుందట. మంచు కూడా అంటారు, భూమి మీద పడిన వెంటనే ఆ చుక్కలని భూమి తీసుకుంటుందట. మరి విశ్వాసి హృదయానికి దేవుడు అనేక విషయాల్లో పోర్ అవుట్, వాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా, నింపుతున్నప్పటికీ కూడా, పంపుతూ ఉన్నప్పటికీ కూడా, ఎంత ఎక్కువగా మనం దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం, ఎంత ఎక్కువగా మనం పట్టుకుంటున్నాం, మన బహుమానం పోగొట్టుకునేది తీసుకునే దగ్గరే చాలా చెడిపోతా ఉంది. ఎన్ని విషయాల్లో మన నమ్మకత్వాన్ని తిరిగి బదులు ఇవ్వగలుగుతున్నాం దేవునికి? ఇదిగో అవును, నాకు ఈ విషయం ఇచ్చావు, ఈ విషయం రాలేదు, ఈ విషయం తెలిసింది, ఈ విషయం నేను చేశాను, ఈ విషయం నేను ఇలా అనే విషయంలో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి చూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో నుంచి ఆ నమ్మకత్వాన్ని తొలగిపోకుండా ఉండాలి అని అంటే నువ్వు పిలిచిన పిలుపుకి సమాధానం చెప్పడం నేర్చుకో, దేవుని మాటను ఒప్పుకోవడం నేర్చుకో, దేవుని మాటను తిరిగి నమ్మకంగా ఇతరులకు లేక సాక్ష్యం ఇచ్చినట్లు ఆ పరిస్థితుల మధ్య దేవుని కొరకు ఒప్పుకోవడం అనేది సమాధానం ఇవ్వటం నేర్చుకోమని చెప్తున్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 2:7 చూస్తే, ఎహెజ్కేలు chapter 2:7 వారు తిరుగుబాటు చేసేవారు, వారికి భయపడకుము, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీ వారికి తెలియచేస్తూ. దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు. ఎన్నిసార్లు నీతో విని నిన్ను ఇంకా పర్ఫెక్ట్ గా ఉంచాలని, ఇంకా బాగు చేయాలని, ఇంకా నీతిగా నిలబెట్టించాలని, ఇంకా పరిశుద్ధంగా ఉంచాలని, ఇంకా ఉత్తమంగా నిలబెట్టాలని, ఇంకా పరిపూర్ణంగా నిలబెట్టాలని, ఇంకా ఆల్వేస్ దేవునికి ఉన్నటువంటి ఒకే ఆలోచన నీ విశ్వాస జీవితంలో ఉత్తమమైన, నాణ్యతాకరమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైన క్రైస్తవ జీవితాన్ని చూపాలని. ఎంతో మంది ఇక్కడ వాక్యం వింటున్నారు, ఏవి చేయకూడదో మనకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? బైబిల్ను బట్టి తెలుసా, నీ మనసాక్షిని బట్టి తెలుసా? బైబిల్ బట్టి వచ్చిన తర్వాత చాలా విషయాలు మనకు అర్థమైనాయి. చేయకూడని విషయాలు ఇన్ని ఉన్నాయి, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు అనే విషయాలు మనకు తెలుసాయి. మనసునమ్మా మానవ్ లోపడాల్సిన విషయాలు తెలుసా తెలీదా? ఎన్ని విషయాలు మనకు తెలుసు బైబిల్ను బట్టి, ఏవి చేయకూడదో తెలిసినప్పుడు ఏ చేయాలో మనకు చెప్తాడు, ఎన్నో తెలుసు. బట్ స్టిల్ మనం వాటిని చేయాల్సిన విషయాలు చేయటానికి సాహసం అయితే చెయ్యం. అనవసరం, నేను చెయ్యను, నేను ఇలాగే చేస్తాను, నాకు నచ్చింది. ఆ టైంలో దేవుడు భక్తి ఏంటి చెప్పండి? వినడంలోని వారం అంటే నీ బహుమానం ఎక్కడ దొంగిలించబడుతుందో నీకు తెలుసా? ఏ టైంలో నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన పద్ధతిలో రెస్పాండ్ అవ్వటం లేదో ఆ క్షణము నీ తల మీద ఉన్న కిరీటాన్ని పట్టుకుపోవడానికి ఒకటి నీ పక్కన ఉంటాడు. ఎందుకు? నువ్వు అవిధేయతగా ఎక్కడుంటావు, నువ్వు నీతి తప్ప ఎక్కడుంటావు, నువ్వు లోకంలో ఎక్కడికి వెళతావు, ఎక్కడ సొంత నీతిని వెంబడిస్తావు, ఎక్కడ నీకు నచ్చిన దాని కొరకు పరుగులు పెడతావు, ఎక్కడ విధేయత చూపలేవు, ఏ ప్రదేశంలో నీ సమర్పణ లోపం కలుగుతుంది, ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉంటున్నప్పటికీ దేవుని నీతిని నెరవేర్చడానికి నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావు, ఆ ప్రయాస దగ్గర నిన్ను నువ్వు మోసం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. నిన్న పార్వతీపురంలో సాక్ష్యం చెప్పిన ఒక సహోదరి ఆదివారం ఒక వాక్యం చెప్పింది. ఆవిడ ఏమన్నారంటే, ఆవిడ హోటల్లో పనిచేస్తూ ఉంటారు, హోటల్స్ లో కడగటం, తోడటం, ఈ సప్లై చేస్తుంటారు. కస్టమర్ వచ్చి ఏదో అన్నాడంట, ఇది శుభ్రంగా లేదా ఏదో లేదు, ఇది బాగలేదు, శుభ్రంగా లేదు అని ఆ గ్లాస్ గురించి ఏదో కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే ఆవిడ సీరియస్ గా అందంట, నీ కొళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు బాబు అందంట, డైరెక్ట్ హిట్ చేసేసింది. అయిపోయిన వెంటనే అతను కొంచెం ఫీల్ అయ్యాడు, ఫీల్ అయ్యి ఎక్కువ మాట్లాడగా తీసుకెళ్ళ శుభ్రం కడితే అన్నాడు. అంటే అది అలా పక్కన పెట్టేసి, పక్కన ఇంకో గ్లాస్ ఉంది దానిలో పోసుకోవచ్చు కదా, నేను కడగాలో వద్దన్నది నువ్వే కూడా నాకు చెప్పడానికి, నా బాస్ చెప్తాడు, నా యజమాని చెప్తాడు, ఓనర్ చెప్తాడు, అక్కడ ఉంది దానిలో పోసుకుని తాగితే తాగు లేక మానే అని చెప్పింది. చెప్పేసింది ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయింది. మొత్తానికి అతను దీంతో నాకెందుకు అనుకున్నాడు, ఆల్రెడీ బిల్లు పే చేసి ఉంటాడు కదా, ఆ వాటర్ గ్లాస్ పక్కన పెట్టి మళ్ళీ తనే కడుక్కుని దానిలో తాగేశాడు. అతను వెళ్ళిపోతున్నాడు, ఈమె వంటగదిలోకి వెళ్ళి సర్వ్ చేయడానికి తీసుకుని వస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు విన్నది ఇదేనా, నువ్వు నేర్చుకున్నది ఇదేనా, ఆ వ్యక్తితో నువ్వు సంభాషించే పద్ధతి ఇదేనా అని అన్నాడు. కోలబడిపోయింది మనిషి, బీపీ డౌన్ అయిపోయి తప్పనాడు, కూర్చుని పోయి విపరీతంగా కన్నీరు మునురుగా ఎక్కి ఏడుస్తున్నాడు. ఎవరో చూసి ఇదేటి గంగమ్మ ఏడుస్తుందని చెప్పి పరిగెత్తుకుని లోపలికి వచ్చాను. అయ్యగారు, గంగమ్మ విపరీతంగా ఏడుస్తుందండి. గంగమ్మ ఏమైంది అని అడిగితే, అయ్యగారు నన్ను క్షమించండి, అతను కస్టమర్, అతను మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది, కోపాన్ని నేను ఆపుకోవడానికి ప్రయత్నం చేయలేక అతని మీద రెండు మాటలు ఇచ్చేశాను. ఆ మాటలను బట్టి దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసి నేర్చుకుంటున్నది నీ విశ్వాసము నీ భక్తి ఇదేనా అని అడుగుతున్నాడు. ఈ దుఃఖం నేను ఆపుకోలేక నేను బాధపడుతున్నానండి, నేను వెళ్ళి అతనికి క్షమాపణ చెప్తానని ఉవ్వ దుఃఖం బయటకు వచ్చినాడు. అతను వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుని బయటకు వచ్చి ఇటువైపు 1/2 కిలోమీటర్ ఇటువైపు 1/2 కిలోమీటర్ నడిచినట్టు. అతను కనపడతాడేమో అని కనపడలేదు. మళ్ళీ లోపలికి వస్తే బౌండర్ అన్నాడు, నువ్వెందుకే అలా అయిపోతావు, ఆడు తప్పు మాట్లాడాడు కదా, ఆడు నీ ఇష్టపడుతున్నాడు, నేను నిన్ను గద్దించాలి, ఆడేవాడు నిన్ను ఏళ్ళు కడుకురా అని చెప్పడానికి ఏం పర్లేదు, వాళ్ళు అలాగే మాట్లాడతారులే అన్నాడు. అయ్యగారు, వాళ్ళు ఎలా మాట్లాడినప్పటికీ కూడా నేను అలా మాట్లాడకూడదని నేను నేర్చుకున్న భక్తి. నా దేవుడు బదులు పలకలేదు, మర్యాదగా ఉండమన్నాడు, క్రమంగా ఉండమన్నాడు, లోబడమన్నాడు. నేను దాన్ని దాటిపోయాను. ఇప్పుడు నా హృదయం విపరీతంగా వేదన పడుతుంది, నన్ను క్షమించండి, నేను తప్పు చేస్తున్నానని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా. ఆయన అన్నాడు, నీలాంటి దాన్ని నేను ఇంతవరకు చూడలేదు, నువ్వు పని చేయటం మొదలుపెట్టి ఇప్పటికి నేటికి సుమారు 2 సంవత్సరాలు అయింది నా దగ్గరకు వచ్చి. ఈ 2 ఏళ్లలో నీ గురించి నాకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలుసా? ఈమె ఎక్కడా కూడా మంచిగా పనిచేస్తుంది, మంచి హార్డ్ వర్కరు, కష్టపడి పనిచేస్తుంది, కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎక్కడా కూడా 2 నెలలకు మించి ఉండదు. అయితే ఓనర్ మీద విసిరేస్తుంది, ఏది పడితే అది విసిరేస్తుంది, కొట్టేస్తుంది, దేనికి కూడా ఆ మనిషి భయపడని వ్యక్తి. నీ మీద ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి, కానీ 2 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాను, నువ్వు దొరుకుతావేమోనని ఏడుస్తున్నావేంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అన్నాడు ఆయన. అటు చెప్పింది, నా దేవుడు నాకు నేర్పిన భక్తిది, నేను చేయలేకపోయాను కాబట్టి నాకు దుఃఖం కలుగుతుంది, నన్ను క్షమించండి అని ఆయన అడిగింది. నేను వచ్చి ఆవిడ సాక్ష్యం చెప్తుంటే అనిపించింది, ఆమె కిరీటము ఆ ఒక్క క్షణంలో ఏం చేశాడు అప్ప చెప్పండి, పట్టికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ పశ్చాత్త పడిపోతుంది, తెస్తాడా, దాయమ్మ నువ్వు ఏడుతున్నావు కదా పెట్టేసుకో, నీ కిరీటం నీకు ఇచ్చేస్తున్నాను, నీ దగ్గరకు వస్తాడా? ఎన్నిసార్లు నీ భక్తి జీవితంలో కిరీటం పోగొట్టుకున్నావు చూసుకో ఒకసారి. అప్పుడు గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఇప్పుడు భక్తిగా నీ విశ్వాసం జీవితంలో నీ కిరీటం ఎవడనో నిన్ను దొంగిలించుకోకుండా ఏం చేయాలట, గట్టిగా పడు, ఎవడు ఎనీ టైం వాడు వస్తాడు, ఏదో పద్ధతిలో వస్తాడు. దేవుని సన్నిధిలో వింటున్న విషయాలకు నువ్వు స్పందించకపోవటం వల్ల నీ అపహరణ జరుగుతుంది, దేవుని మాట విని దాని ప్రకారం నమ్మకంగా జీవించకపోవటం వల్ల నీ నమ్మకత్వాన్ని తొలగిస్తున్నాడు. మెనీ సిచ్యువేషన్స్ ఆలోచించండి, దేవుడు అంటే నీకు నమ్మకం ఉందా లేదా? ఉందా లేదా? అన్ని విషయాల్లోనూ కొన్ని విషయాల్లోనా నిజంగానా, నిజంగా నమ్ముతున్నారా, దేవుని నమ్ముతున్నారా, దేవుని మాట నమ్ముతున్నారా? దేవుని మాట నమ్ముతున్నారు కదా, అందరు నమ్ముతున్నారు కదా. దేవుని మాట నమ్మకాన్ని బట్టి నీలో ఈ మధ్య కాలంలో వచ్చిన అపనమ్మకాన్ని గుర్తు చేసుకోండి. నమ్ముతున్న మీకే ఒక అపనమ్మకం కలుగుద్ది, ఎక్కడో రెండో పక్కనే ఉంటాడు. ఎక్కడెక్కడ కలిగింది? అప్పుడు దేవుడే అనే నమ్మకం కలిగిందా, ఏంటో దేవుడు అనే నమ్మకం కలిగిందా, ఏం కలిగింది? యూఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్, దేవుని ఎందు నువ్వు నమ్మకం ఉంచుతున్నావు. కానీ దేవుని ఎందు నమ్మకం ఉంచున్న నీ పరిస్థితి అంతటిని ఎలాంటి అపనమ్మకపు స్థాయికి తీసుకొచ్చింది? నీ కిరీటాన్ని దొంగిలించింది అక్కడే. ట్రస్టింగ్ ఇన్ ద వర్డ్, వాక్యం తెలిసి నువ్వు నమ్మకపోతే ఎలా జరుగుతుంది? ఆ శ్రమకాలమే నీ విశ్వాస జీవితాన్ని తీసుకుపోవడానికి ఉపయోగపడతాడు. కాబట్టి ప్రతిసారి కూడా ఎలా ఉన్నా కూడా వాళ్ళతో చెప్పుకుంటూ వెళ్ళమంటున్నాడు. చెప్తున్న పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ హృదయాన్ని ప్రతిసారి మోసం చేసే పరిస్థితులు. ఎందుకంటే ఘోరమైన వ్యాధి కలిగింది ఏంటో తెలుసా? హృదయమే ఘోరమైన వ్యాధి. అది ఎన్నోసార్లు నిన్ను ఏం చేస్తుందని మోసం చేస్తూ ఉంటుంది, నిన్ను చీట్ చేస్తుంది, నిన్ను డిసీట్ చేస్తుంది, నీ నమ్మకాన్ని వమ్ము చేస్తుంది, నీ విశ్వాసాలను పడగొడుతుంది, నీ ధైర్యాన్ని చెడగొడుతుంది, దేనిని నమ్మాలో నమ్మనివ్వదు, దేవుని మాటను చూడమంటే చూడనివ్వదు. ఎన్నోసార్లు నీ శరీరాన్ని ప్రేరేపిస్తుంది నీ హృదయం. నీ బ్రతుకంతా నాకు తెలిసినట్లుగా, నా చేతిలో ఉన్నట్లుగా, నా మనుషుల చుట్టూ, నా పద్ధతుల చుట్టూ, నా వ్యాపారాల చుట్టూ, నా అవకాశాల చుట్టూ చూసుకోవచ్చు అని చెప్పొద్దు నీ జ్ఞానం. దేవుడు ఏమంటాడంటే, నీ గురించి ప్లాన్ అక్కడ ఉంది ఇక్కడ లేదంటాడు. మనం దేనికి లోపడతాం చెప్పండి, ఇక్కడగా అక్కడగా అబ్బే, మనకి ఇక్కడదే సౌఖ్యంగా ఉంటుంది. కానీ దేవుడు అక్కడ అపహరించే పరిస్థితికి నీ పక్కన పెడతాడు. జాగ్రత్త. మొదటి కొరింథీ పత్రిక 3:6 మనం చేయవలసిన ఒక చక్కటి నిర్బంధమైనటువంటి పనిని పౌలు గారు ముందే చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 3:6 ఆరో వచనం, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 3:6, నేను నాటితిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలిగి చేయవాడు. దట్స్ అ ప్లాంట్ అండ్ వాటర్. నీడు నువ్వు పాతుకోవడం, నువ్వు నాటుకోవడం, దాన్ని అభివృద్ధి పరచుకోవడం, ఈ పనులు ఇప్పుడు నువ్వు చేయాలి. ఎక్కడెక్కడ నువ్వు నిన్ను ఈ విశ్వాసాన్ని నాటుకుంటావు, ఎక్కడెక్కడ నీళ్లు పోసుకుంటావు, ఇప్పుడు చెప్పండి. ఏ ఏ విషయాలు మీకు నాటబడాలి అని మీకు తెలుస్తున్నాయి? ఏవి కావాలి మీకు తెలుస్తున్నాయా? వాట్స్ యువర్ నీడ్, వాట్స్ యువర్ రిక్వైర్మెంట్? నీ ఫెయిత్ లెవెల్స్ కి, నీ విశ్వాస జీవితానికి కావాల్సినవి ఏంటి? ఏ ఏ విషయాలలో ఇప్పుడు నీకు నాటబడాల్సిన అవసరం ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేం కావాలి? నీ భక్తికి కావలసినవన్నీ నీకు సరిపడి ఉన్నాయా? నీ విశ్వాస జీవితానికి కావాల్సినవన్నీ నీ దగ్గర ఉన్నాయా? నీకు ఇంకేమైనా కావాలని అనిపిస్తుందా? ఏ ఏ విషయాల్లో కావాలని అనిపిస్తుంది? బేసిక్ గా క్రిస్టియన్ స్ట్రక్చర్ లోకి వచ్చేటప్పటికి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. వాటిలో ఇందాక మీరు చెప్పేసిన క్రైస్తవాలకి ఆధారం అన్నటువంటి మాటలు, వాటిలో మొదటిది విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన, ఉపవాసము, దేవుని యొక్క బలను సమీపించుట, నిరీక్షణ, ఇలాంటి పదాలు మనకు అలవాటైపోయిన పదాలు. దాని అర్థాలు మాత్రం తెలియదు. ఇంతకు ఏంటి నీకు కావాల్సింది అని చెప్పండి. నీ భక్తి విషయంలో నీకు ఇప్పుడు నాకు ఏంటో ఇది తక్కువగా ఉంది, ఇది ఉంటే నేను ఇంకా కరెక్ట్ గా దేవుని దగ్గర నిలబడగలను అని చెప్పే విషయాలు ఒక నాలుగు చెప్పండి. మాట్లాడుకోండి ఒకసారి నీ హృదయంలో ఏంటి, నీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒక నాలుగు విత్తనాలు విత్తుకుందాం ఈరోజు, ఒక నాలుగే. ఏ విత్తనాలు కావాలి మీకు? ఇంకా ఇప్పుడుకొచ్చి కూడా విశ్వాసం కావాలన్నావు అనుకో, నీకు దాన్నం సంవత్సరాల విశ్వాస జీవితంలోనే నీకు విశ్వాసం అనేది తెలియక ఇంకా నువ్వు విత్తుకోవాల్సి వచ్చింది అని అంటే ఇక నిన్నేం చేయలేవులే. ఇంకేమైనా కావాలని చూడండి. వాట్స్ యువర్ రియల్ నీడ్? ఒక నాలుగు ప్రాముఖ్యమైన విత్తనాలను విత్తుకుంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుని రాకడకు నీ కిరీటం అపహరించకుండా నిలబడగలదని అనుకుంటే ఆ నాలుగు ఏంటి నీకు తెలుసా? ఒక్క నాలుగు అంశాల గురించి ఆలోచించు నీ మనసు. నీకేం కావాలి? ఏంటి నీకేం కావాలి? ఉద్యోగం కావాలా? పిల్లలు కావాలా? పెళ్లి కావాలా? ప్రమోషన్లు కావాలా? భూములు కావాలా? ఇళ్ళు కావాలా? ఏం కావాలి? ఇవేవి నిన్ను ఆత్మీయతకు తీసుకురావే, రైట్? మరి ఏంటి ఫిజికల్ థింగ్స్ వదిలేద్దాం, స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంగతులు ఏం కావాలి మనకి? ఏమి ఎత్తుకుంటావు నువ్వు? ఏమి ఎత్తుకోవాలి? ఏమి రావటం లేదు నీ జీవితంలో? ఎందుకు ప్రతిసారి దాన్ని అదే ఓడిపోతున్నావు? దాన్ని ఎందుకు విత్తుకోవడానికి ప్రయత్నించేయవు? యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి విధానం కానీ అతని తరువాత ప్రభు యొక్క మాటలు మన హృదయానికి ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారి బోధన విధానంలో వచ్చినటువంటి పౌలు యొక్క టీచింగ్స్ కానీ మనకు అనేక విషయాలను నేర్పిస్తుంటే ఇప్పటికీ కూడా ఆ విత్తటము, నీళ్లు పోసుకోవటం అనే ఆ పరిస్థితి తెలియటం లేదు. వృద్ధి చెందించే దేవునికి అందుబాటులోకి రాలేకపోతున్నాడు. ఆలోచించండి, నీ కిరీటం పోగొట్టుకోవటానికి నువ్వు చేసే భక్తికి కావాల్సిన ప్రాథమిక మూలాలను నువ్వు గుర్తించట్లేదు. భక్తి చేస్తున్నావా? భక్తి చేస్తున్నావు. ఏంటి భక్తి? మాకు చర్చి తెలుసు, పాస్టర్ గారు తెలుసు, మాకు ప్రార్థన తెలుసు, మా ప్రార్థన చేయించుకోవడం తెలుసు, దయ్యాలు పడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసు, దీవెనలు ఎవరికి వస్తారో తెలుసు, మేము మెసేజ్లు వింటాం, మేము కానుకలు ఇస్తాం, మేము మీటింగ్లకు వెళ్తాం, మేము ప్రేయర్ టవర్లకు వెళ్తాం. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించిన నీ విశ్వాస జీవితం ఇతరులకు మాదిరికరంగా, దేవునికి సాక్షికరంగా ఏ ప్రదేశంలో నువ్వు ఉండగలుగుతున్నావు? అది నీ పరిచర్య కావచ్చు, నీ ప్రేమ కలిగే జీవితం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, ఏదైనా సరే నువ్వు చేసే పని. జస్ట్ థింక్, నీకు కావాల్సిన నాలుగు మూలాలు ఏంటి? ఏం అవసరమై ఉన్నాయి? ఇది నా జీవితంలో ఇది లోపం ఉంటుందేమో, ఇది నాకు కావాలి, ఈ విషయంలో నేను గట్టిగా పట్టుకుని నిలబడాలి. ఏంటి ఆ విషయం? ఏంటి? నోబడి డోంట్ నో, తెలియదు. పౌలు అందుకే ఆ మాట చెప్తున్నాడు, ఇక్కడే నాటి తిని మరొకడు నీళ్లు పోశాడు, వృద్ధి చెందించేవాడెవరు? దేవుడే. కాబట్టి అల్టిమేట్ గా దేవుడు నీ నుంచి, దేవుడు నీ ప్రతి పనిలో కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు నీవు క్రీస్తు కొరకైనటువంటి సాక్షిగా ఎలాంటి జీవిత విత్తనాలను కలిగి నువ్వు ఉండి వాటిని దేవుని ద్వారా అభివృద్ధి పరుచుకుంటున్నావో ఒకసారి పరీక్షించుకో. ఏమండి ఇక్కడ, నేను ఇంత పునుపు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు దేవుడు నన్ను ఇలా మార్చాడు, ఇది నిజంగా దేవుడే చేశాడండి, దేవుడు నాలో ఈ రకమైన పోరాటాన్ని, ఈ రకమైన విశ్వాసాన్ని, ఈ రకమైన నిరీక్షణ, ఈ రకమైన ఆనందాన్ని, ఈ రకమైన సంతోషాన్ని అభివృద్ధి పరిచాడు, ఎవరైనా చెప్పగలరా అలాంటి విషయాలు? ఆ విషయాలు ఒకప్పుడు మనకి కొన్ని పరిస్థితులు దొండ వెళ్ళినప్పుడు దేవుని మాటను బట్టి నేను ధైర్యంగానే నిలబడగలిగాను. ఇట్ వాస్ రిఫర్మేషన్, ఇట్ వాస్ చేంజ్. ఇది నాలో ఉన్నటువంటి ఆ నూతనమైన మార్పు. ఇంత పర్ఫెక్షన్ గా మారడానికి కారణం దేవుడే. దేవుని మాట నన్ను బలపరిచి నడిపించింది. ఈరోజు వృద్ధిపరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటి థెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయము, 1 థెస్సలోనియన్స్ 1:8 చదివితే అక్కడ మాత్రమే కాక ప్రతి మొదటి తెస్లోనిక 1:8 అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయని గనుక మేమేమియో చెప్పవలసిన అవసరము. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల మీ విశ్వాసము, దేవుని ఎడల మీ విశ్వాసం ఎక్కడెక్కడ వెళ్ళడవ్వాలి? కేవలం చచ్చుకొచ్చినప్పుడు మాత్రమే కాదు, విశాఖపట్నంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీ సొంత ఇంటికి వెళ్ళినా, మీ పుట్టింటికి వెళ్ళినా, మీ పరాయి ఊరు వెళ్ళినా, మీరు ఇంకో ప్రదేశంకి వెళ్ళినా, ఇంకొక చోటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏమవ్వాలంట? మీ విశ్వాసం అనేకులకు మాదిరికరంగా ఉండగలిగే పద్ధతిలో మీ జీవితాన్ని చూపించాలంట. నిన్న ఒక సహోదరుడు వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు దేవుడు చాలా అద్భుతం చేశాడండి, నిన్న నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను, ఆ ప్రదేశంలో వాళ్ళందరూ కూడా అన్యులు, వాళ్ళందరూ విగ్రహారాధికులు, మరి ఈ పండగ చాటారు మా ఊర్లో తీసుకొచ్చారు, ఫస్ట్ మా ఇంటి దగ్గరించే ఆ ఎద్దు వచ్చి మొక్కుద్ది, మా దగ్గరికి వచ్చి ఆ గంగిరెద్దు దండం పెట్టిన తర్వాత దిగిలి పనులు మేము చేస్తాం, మా ఇంటికి వచ్చాడు, వచ్చిన వెంటనే ఆపే నాకున్నారు, అందరూ చప్పుడు గుళ్ళు కొడుతున్నారట, ఆపండి అన్నాడు. ఈయన నిలబడ్డాడు, నిలబడి మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఒకటే, ఇక ఇదే ఆఖరే, ఇంక రాకండి, ఎందుకంటే మేము నిజముగా మా మమ్మల్ని దీవించగలిగిన సమర్థత కలిగిన దేవుడు దగ్గరకు వచ్చాం, మా జీవితాలలో పాపాన్ని తొలగించుకోవడానికి బలులర్పించాల్సిన అవసరత లేని దేవుని దగ్గరకు మేము వచ్చాం, మా జీవితంలో మమ్మల్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి మోక్ష మార్గానికి మార్గముగా వచ్చిన ఒక దేవుడిని మేము తెలుసుకున్నాం, ఆ దేవుడిని మీరు తెలుసుకోకపోతే ఇంకా నష్టపోతారు, జాగ్రత్త అని చెప్పి అందరికీ చెప్పి అక్కడ వాళ్ళందరికీ కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అతనికి తెలిసిన సువార్త యోహాను 3:10, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కాక తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన భూమి మీదకి పంపి పాపక్షమాపణ చేసిన పని, సిలువ మీద ఆయన మరణము, ఆయన పాతి పెట్టడం, తిరిగి లేవడం, ఆయన త్వరగా వచ్చేస్తాను రెడీగా ఉండడం అని చెప్పేసి మొత్తం సువార్త చెప్పాడు. వాళ్ళందరూ 10 నిమిషాలు నిశ్చేష్టులు అయిపోయి ఇంతకు మునుపు 10,000 ఈయన ఇస్తారు, మందు బాటిల్ ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, ఇవన్నీ అనుకుని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఓ రే ఎంత పెద్ద ఇల్లు కూడా వేసుకోకు నమ్మేసుకుందరా, ఇంకేట్రా మన పని అయిపోయింది పదండ్రా అని చెప్పి ఉసూరు అనుకుని నెక్స్ట్ డే ఎవడు దొరుకుతాడా అని అందరు వెళ్తున్నారట. ఒకడు మాత్రం వెనక్కి వచ్చినాడట, అయ్యగారు ఎంత ధైర్యంగా యేసుప్రభు గురించి చెప్పారండి, నేను యేసుప్రభు నమ్ముకున్నాను కాకపోతే దీనిలో కలిసిపోయినానడట. సాక్ష్యం ఎక్కడుంది? నువ్వు పుట్టింటికి వెళ్తే నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ సాక్ష్యం ఏంటి? ఎందుకు వెళ్తాను చెప్పండి? పండగ తినడానికి, బట్టలు తెచ్చుకోవడానికి, పప్పులు ఉప్పులు బెల్లము కారము పసుపు మిగిలిపోద్ది కదా, అక్కడ పట్టుకొచ్చాడు. నీ సాక్ష్యము వెల్లడి అయ్యే ప్రదేశాలు ఎక్కడున్నాయి? నీ ఇంటి చుట్టూ నీ సాక్ష్యం ఎలా ఉంది? చక్కటి బాట చెప్తున్నాడు, క్రీస్తు కొరకు అభివృద్ధి పరుచుకునేటువంటి నీ విశ్వాసము ప్రతి స్థలమందు వెల్లడవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. మీరు చూసే పని, మీరు చేసే పని దేవునికి ఎంతో మహిమకరంగా మీ జీవితంలో ఆ సమస్య మీకుంటుంది. రొటీన్ బత్తిలో పడద్దు, ఏదో వెళ్ళిపోతున్నామని వెళ్ళకండి, ఎక్కడికో చూస్తున్నామని చూడకండి, ఏదో చేస్తున్నామని చేయకండి. ఆ పనుల మధ్యలో చాలా సమస్య. ఒక కోడలు గారు వచ్చి ప్రభు నమ్ముకుని ఆమె చెప్తుంది, అమ్మా నిజంగా దేవునికి స్తోత్రం, మీ అత్తగారు ఎంత ప్రార్థన చేసేవారు, నిజంగా నువ్వు మారడం చాలా అదృష్టం తల్లి అని అంటే ఆవిడ అంది, పాస్టర్ గారు మీరు అన్నది రైట్ ఏమో కానీ విన్నది తప్పండి అంది. ఏమ్మా నేనేం తప్పు విన్నాను అని అంటే, మా అత్తగారు ప్రార్థన బట్టి నేను మారాను అనుకుంటే మాత్రం నీ భ్రమ అంది. ఆవిడేంటి, ఆవిడ మాకు తెలిసిన ఆవిడేంటి అని అంటే, చర్చిలో ఒకలాగా ఉంటుందండి ఆవిడ, మా ఇంట్లో ఒకలాగా ఉంటుందండి, నేను ఇంత లేటుగా యేసుప్రభుని తెలుసుకోవడానికి కారణం మా అత్తగారే అంది. ఈవిడ చేసే భక్తి ఆవిడికే భక్తి, ఆ ఇంటి వాళ్ళని రక్షించుకునే భక్తి కాదు, ఆ ఇంటి వాళ్ళని రక్షణలోకి నడిపించుకోలేని భక్తి కాదు, ఆ ఇంటి వారికి జీవితాన్ని చూపించేసిన భక్తి కాదు. ఈరోజు నీ దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు, నీకు ఉనికి కలిగి ఉంచాడు, నిన్ను జీవింపజేస్తున్నాడు, నీ జీవితం ద్వారా అనేకులు దీవించబడటానికి నిన్ను ఆశీర్వాద పాత్రగా తయారు చేస్తున్నాడు. బట్ స్టిల్ మనల్ని చూసిన వాళ్ళు, మనతో మాట్లాడిన వాళ్ళు, మన దగ్గరకు వచ్చిన వారు, మనం వెళ్ళిన వారు ఎక్కడా ఎవరో మార్పు లేని జీవితాల్లోనే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నీలో ఆ స్థాయి కలిగిన విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోలేకపోవటం, దాని కొరకు నువ్వు ఆసక్తిగా పనిచేయకపోవటం. ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో ఒకసారి చూసుకో. చాలా మంది అనుకుంటారు మనం చేస్తున్నాం, మనం ఉన్నాం, మనం నిలబడ్డాం. మేబీ మొహమాటానికి అలాంటి సాక్ష్యాలు విని నువ్వు ఎక్కడైనా విరవీకిపోతున్నావేమో, గర్వపడుతున్నావేమో, అవును నా వల్లేనని దయచేసి క్షమించు. దేవుని యొక్క ఆకర్షణ మరొక పద్ధతిలో వారి దగ్గరికి వస్తుంది. సో నువ్వేం పని చేసుకుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా పనిచేస్తున్నావో, ఎలా కష్టపడుతున్నావో, నీ భక్తిని పెంచుకోవటానికి నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో, ఎలా వేదన పడుతున్నావో, ఎంత ఎక్కువగా విత్తుకోవడానికి ప్రయత్నం చేస్తూ దాని ఫలాలు కొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావో, ఆ పని నీకు తెలుసా? వృద్ధి చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీ స్పిరిచువల్ లైఫ్ కి నువ్వు సీడోన్ ఆ విత్తనాలను కనుక విత్తుకోకపోతే ఎప్పటికీ నీ జీవితంలో ఆత్మీయమైన పరిస్థితుల్లో నీ బహుమానంతో దేవుని సన్నిధిలో నిలబడే స్థాయి ఫిలడెల్ఫియా సంఘానికి లేనట్లుగా దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా చూసుకోండి. ఎందుకంటే ఆ వాట అక్కడ ఉన్న మిగిలిన 7 సంఘాలకి చెప్పలేదు, ఓన్లీ ఫిలడెల్ఫియా సంఘానికి చెప్పాడు. ఏమంటే నీ కిరీటం దొంగిలించబడే అవకాశం ఉంది, జాగ్రత్త. నీ భక్తి ముసుగులో ఉన్న నీ జీవితాన్ని పడగొట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. ఎనీ టైం నువ్వు కొలాప్స్ అయిపోవు, జాగ్రత్త. కాబట్టి నువ్వు విత్తుకో, దాన్ని విత్తుకుని దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాయి, నీళ్లు పోసుకుంటూ ఉండు, దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు, నీ విశ్వాస బలం నేత్రాలు తెరవబడతాయి. రెండో విషయాన్ని చూద్దాం. మొదటిగా నువ్వు పని చేయాలి, కష్టపడాలి, విత్తుకోవడానికి ప్రయత్నించాయి, నీళ్లు పోసుకోవడానికి ప్రయత్నించాయి, దేవుడు దాన్ని అభివృద్ధి పరిచేలాగా నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ప్రతి ప్రదేశంలో కూడా దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి ప్రయత్నించండి. రెండు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-4 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలడు. మూడో విషయాన్ని ఒకసారి ఆలోచించండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయద్దు. చాలా పనులు మనం ఏం చేస్తాం తెలుసా, ఏం చేస్తాం తెలుసా, తెలుసా ఏం చేస్తాము, కక్ష చేత చేస్తాం. ఇక్కడ కాదన్నవాడు ఎవరు ఉంటే చెప్పండి, నేను మీకు సమాధానం పరుస్తాను. కక్ష చేతే చేస్తాం. భర్త వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, మానేశాను వెళ్ళలేదు, మరి ఇంకో చోటకి రమ్మన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, వస్తావా, నీకు నచ్చిన ప్రదేశానికి ఆయన వద్దన్నాడు, నువ్వు వద్దన్న ప్రదేశానికి రమ్మన్న ప్రదేశానికి నువ్వేం చేస్తావు, నీ భక్తి కక్షతో స్టార్ట్ అవుతుంది. పదండి వెళ్దాం, పదండి ఇది ఒక రకం, మీరు వెళ్ళండి ఇది ఒక రకం. కక్ష వృధాతిశయం, నీ భక్తిలో నీ కిరీటం ఎక్కడ పోయిందో తెలుసా, నీ జీవితం ఎంత నాశనం అవుతుందో తెలుసా. ఆ ఒక్క క్షణము పరిశుద్ధాత్మ దేవుడి దుఃఖానికి పక్కన వచ్చి, హే నువ్వేం భక్తిరా, చూడు నేను దీని కిరీటం పట్టుకెళ్తున్నానని చక్కగా పట్టుకెళ్ళిపోతాడు. రీసెంట్ గా కిరీటం అపహరించడం గురించి ఒక స్టోరీ, ప్రపంచ అందాల పోటీ జరిగింది, రాణులు, మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ యూతి అనౌన్స్ చేశాడు, తెచ్చి కిరీటం పెట్టారు, ఆశ్చర్యపోయింది నాకా అని కాసేపు, ఆ తర్వాత ఆశ్చర్యం నిజమైపోయింది. మరొక అనౌన్స్మెంట్ వచ్చింది, I'm sorry tonight, this is only my mistake, please, sorry అని చెప్తూ అప్పటికి సెకండ్ రన్నర్ అప్ ని బెస్ట్ ఫస్ట్ రన్నర్ అప్ గా చెప్పాడు. నేను తప్పు చేద్దాను, ఇది ఇక్కడ చూడండి అని చూపించాడు. కిరీటం ఏమైంది చెప్పండి, అది చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, టేక్ ఇట్, నీ జీవితం ఒక్క క్షణంలో మారిపోదు చూసుకో, నీ కిరీటం ఒక్క నిమిషంలో పోదు చూసుకో, ఆ ఒక్క భక్తిలో నువ్వు చేసే ఒక్క నిమిషం భక్తి, అదే ప్రభు 99 విషయంలో నేను పర్ఫెక్ట్, 99 విషయంలో నా భక్తి సూపర్, 99 విషయంలో నా నీతి ఎవడు కొట్టేలేడు, ఆ ఒక్క విషయంలోనే నీ కిరీటం పోదు, ఆ ఒక్క కిరీటం. కక్ష చేత వృధాతిశయము చేత, మీరు చేసే పనుల్లో భక్తి యొక్క పరిపూర్ణత నువ్వు బయట పనిచేసే విత్తనాల విషయంలో ఎలా ఉంటుందో, రెండో విషయం ఎప్పుడు ఎలా ఉంటుందంటే లివింగ్ అబవ్ పెటినెస్, నీ జీవితంలో నీకు ఉంటున్న దానికంటే దాటి, నీకున్న దానికంటే దాటి, నీ విలువను దాటి, నీ నీతిని దాటి, నీ విశ్వాసాన్ని దాటి, నీ నిరీక్షణను దాటి, నీకున్న ప్రతి దాన్ని దాటి పనిచేయటం నీకు తెలుసా, దాటి పనిచేయటం నీకు తెలుసా. ఈ వృధాతిశయంతో చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరేంట్రా, తేజాకి ఓ పని చెప్పాను చేయమని, తేజాకి చేయమని వెంటనే తేజ ఆ పని చేస్తున్నాడు. సడన్ గా కార్తీక్ తేజ పని నువ్వు చేయి అని చెప్పాను, ఇప్పుడు తేజ జాగ్రత్తగా చేతులు కట్టేసుకున్నాడు. ఎవరు చేస్తారు తేజ పని, కార్తీక్ చేస్తున్నాడు. కార్తీక్ చేస్తున్నంతసేపు తేజ ఏం ఆలోచిస్తాడు చెప్పండి, మీరందరూ ఎలాగో మీరు తేజలు ఇప్పుడు ఆలోచించండి, మీ చేతిలో పని తీసుకున్నాడు, మీకేం ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఆత్మీయులు బయటకు వస్తారు మాట్లాడు, ఎలా చేస్తాడో చూద్దామని సింపుల్ కంటారా గట్టికంటారా, లోపల మాట్లాడుకుంటారు బయటకు నవ్వుతూనే ఉంటారు, ఏమని చెయ్యి నువ్వు ఎలా చేస్తావు చూద్దాం కాదు, నేను చూడనా, ఇంకా బాగవ్వాలనుకుంటారా పాడవ్వాలనుకుంటారా? దాట్స్ ఇట్. హృదాతిశయంతో చేసే పని ఏంటంటే నీ బహుమానం దొంగిలించబడే పని. అది ఎలా పాడవుతే, ఎలా చెడిపోతే, ఎలా బలహీనపడితే, ఎలా కృంగితే, ఎలా పగిలితే, ఎలా 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 ఎలా, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, నీ మనస్సులో అది ఉండదు, ఒక్క కించిత్ కూడా ఉండదు. సాతాన్ పెడతాడు ఆ టైం. ఒత్తుపుడు నువ్వు అది కాదు, ఇట్స్ నాట్ యువర్ క్యారెక్టర్, ఇట్స్ నాట్ యువర్ నేచర్. కానీ ఆ క్షణం నీ హృదయంలోనికి నీ కిరీటం దొంగిలిస్తాడంటే నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నారు. నీ బహుమానం ఎక్కడ పోతుందో తెలుసా? ఆ మూమెంట్ పనిచేస్తాడు. చూడు 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 చూడు, ఆలోచించు ఆలోచించు, చూడు చూడు. అరే, నీ హృదయంలో దేవుడు నీతో పనిచేసే ఒక అవకాశం ఏంటి? హృదాతిశయంగా పనిచేయదు నాకంటే. అందుకే ఆ కింద వచ్చింది చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే, అది క్లారిగా బయటకు వస్తుందండి, స్పష్టంగా బయటపడుతుంది. ఒకనికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవడం ఎంచుకోవడం ఎంచుకోవడం. మొన్న ఎలక్షన్స్ అయ్యాయి మా దగ్గరలో ఉన్న ఒక లోతరం చర్చిలో. ప్రెసిడెంట్ గారు అవ్వాల్సిన వాడు ఆయన్ని సెలెక్ట్ చేయలేదు. ఓట్లేశారు, ఓట్లలో ఆయనకు రాలే, ఆయన అవ్వలేదు. ఇంకొక ఆయన ప్రెసిడెంట్ అవుతాడు కదా, ఆబ్వియస్గా అయిపోయాడు. ఈయనేమో మా చర్చికి వచ్చాడు, అదే మన చర్చికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏం బ్రదర్ ప్రెసిడెంట్ అండి, మీరు ఎవరండి అని నేను తెలీదా అన్నాడు. చచ్చిపోయి తిరిగి లేచినోడి గురించి అడిగితే అవడని చెప్తాడు. నువ్వు బతికి నా ముందుకు వచ్చి నువ్వు ఎవడం అంటే నాకేం తెలుస్తుంది, నేనేమన్నా ఓటర్ కార్డు ఎన్యూమరేటర్నా, నువ్వు పలానా పగూరు పలానా పేట నీ మొహం చూసి చెప్పడానికి? చెప్పండి బ్రదర్, నాకు తెలియదు, మీరు తెలుసుకోదగినంత గొప్పవాళ్ళు అయితే నేను తెలుసుకుంటాను అంటే, నేను ప్రెసిడెంట్ అన్నాను ఎవరికన్నా. లోతరాన్ని చచ్చిగా మరి ఇక్కడ కూర్చున్నారేంటి, ఇప్పుడు ఓడిపోయారండి. ఓడిపోయారా అని మళ్ళీ డౌట్. ఓడిపోయారంటే కాదండి, ఓడించారండి అన్న. లోపల ఏం కోరుకుంటుంది మనసు? ఆ మనుషులందరూ కక్షగట్టి నన్ను చేయటం వల్ల నేను ఎవరిని వెళ్ళేశాను, చచ్చే. నాకు ఒక పెద్ద చర్చ ఉంది ఇక్కడ, నేను కూడా ఈ చర్చలో సభ్యుడిని, కుర్చీలో కూర్చున్నా. యోగ్యుడిగా ఎంచుకునే మనసు నీ శరీరంలోంచి బాడీ లాంగ్వేజ్ బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ బాడీ లాంగ్వేజ్ బయటకు వస్తే చూడండి. సమ్ టైమ్స్ వీ మే డిఫర్ ద ప్లేస్, ప్రదేశాన్ని కొద్ది సమయమే దాటుతాం, బట్ నీ హార్ట్లో ఎంత దాటిపోయావో చూసుకో ఒకసారి. ఎంత దూరం అయిపోతావు, ఎంత దేవుని నీతిని వదిలేస్తావు, ఎంత మనుషుల నీతిని వెంబడిస్తావు, ఎన్ని ప్రయాస నీ హృదయంలో ఉంటుంది. నిన్ను మళ్ళీ తిరిగి ఆ ప్రదేశంలోకి వెళ్ళి సాత్వికమైన మనసుతో నా సహోదరుని హెచ్చించాలని, నాకంటే యోగ్యుడైన వాడని, నాకంటే విలువైన వాడమని, అతడు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాడని, నేను తగ్గాల్సి ఉంది, అతను హెచ్చాల్సి ఉందని, అతన్ని నేను మెప్పు చేయాలని, అతనికి ఒక అవకాశం ఇవ్వాలని, అతని పరిస్థితులను పెంచాలని ఎక్కడైనా హృదయం కోరుకుంటుందండి. మన ఇంట్లోనే కోరుకోం, ఎందుకు ప్రతిసారి సమస్య అక్కడే ఉంది. ఈరోజు దేవుడు నీ సన్నిధి లోపల జీవిస్తున్నటువంటి ఆలోచనను సరిచేసుకోమని, అక్కడ దేవుడు నీ నీ కిరీటాన్ని అపహరించనివ్వకుండా చూసుకోమని హెచ్చరిక చేస్తున్నాడు. 4:2 ఫిలిప్పీ పత్రిక 4:2 ప్రభు నుండి ఏక మనస్సు గలవారు ఇండుడని యువదియను సుంటికేను బతిమాలుకొంచున్నాను. ఏంటట వీళ్ళిద్దరిని ఎందుకు బతినడుకుంటున్నాడండి? ఇద్దరికి మల్టిపుల్ టాలెంటెడ్ పొజెస్డ్, బ్యూటిఫుల్లీ ఎనర్జెటిక్, శక్తివంతులు, ప్రభావవంతులు, కృప కలిగిన వారు, ఆత్మ తెలిసిన వారు, ఆత్మతో నడిపింపు తెలిసిన వారు, జ్ఞానం కలిగిన వారు, వాక్కు కలిగిన వారు, అభిషేకము కలిగిన వారు, కానీ ఏక మనసు లేనివాళ్ళు. వీళ్ళకి ఏం లేదు, అందుకే బతిమలాడుతున్నాడు. నో నో, బీ విత్ వన్ మైండ్, ఒకే మైండ్, ఒకే ప్లేస్. సహజంగా అందరూ కూడా ఒకే దానికి ఇష్టపడతారు. ఒక ప్రపంచంలో ఏ రకమైన మనుషులైనా ఒకే ఒక పనికి ఏక మనసు కలిగి ఉంటారు. ఆ మనసు ఏంటో దేనికో తెలుసా? నిద్రపోవడానికి. ఏ రకమైన అబ్జెక్షన్స్ ఉండవండి, నిద్ర అనగానే పక్క ఉందా దిండు ఉందా ఈ రెండు వేసుకుంటారు, వెళ్ళి నిద్రపోతారు. మిగిలిన ప్రతి విషయంలో కూడా డిఫర్. చేపలు కొర తిందామా, చికెన్ లేదా, అరే కోడిగుడ్డు ఉంది, అదేంటి నిన్న మాంసం తెస్తానన్నారు కదా, అదేంటి పప్పు చారు ఉండలేదా, అన్ని ఫుడ్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ తెల్ల బట్టలు వేసుకోవాలంటే మరీ తెలుపు వేసుకోవాలా, సెల్ఫ్ వేసుకోవద్దా, అగైన్ డిస్ట్రాక్షన్. ప్రతి విషయంలో ఉంటుంది నిద్రకు తప్ప. ప్రార్థన నువ్వు చేసుకో, నీది నీదే, నువ్వు మరీ పెద్ద చేహతో నాకు రాదు, ఏదో డిఫరెన్సెస్. కానీ ప్రతి సమయంలో కూడా క్రీస్తులో ఆ ఏక మనస్సు తెచ్చుకోకపోతే నీ బహుమానం ఏమైపోద్ది? అపహరించబడుతుంది, దొంగిలించబడుతుంది. చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని కాచుకోవాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ ఏక మనసు విషయంలో ఎక్కడైనా అంటే మనం మూడు విషయాల్ని ఎప్పుడు కూడా నేర్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫిష్నెస్, స్వార్థమైన కోరిక. చెప్పండి, సెల్ఫిష్నెస్ ఉండకూడదు. సెల్ఫిష్నెస్ ఎక్కడెక్కడ వస్తుంది, దేని బట్టి వస్తుంది, ఒకసారి ఆలోచించండి. ఒక సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఇట్స్ ఎ మల్టిపుల్ కాంపౌండ్ యాక్టివిటీ, అందరూ కలిసి యాక్ట్ చేస్తున్న పని జరుగుతుంది. ఇక్కడ రిబ్కక్క ఒక పదం చెప్పింది, ఈ పెద్ద అక్క ఒకటి చెప్పింది, కమల కోట చెప్పింది, ఆశక్క ఒకటి చెప్పింది, ఇక్కడ కార్తీక్ కూడా చెప్పాడు, డెన్నీ ఒకటి చెప్పాడు, అంతా కలిపి ఒకటి జరిగింది. లాస్ట్ లో దానికి మ్యానుఫ్యాక్చర్డ్ బై లేక మేడ్ బై ఎవరి పేరు రాయాలి, కిందన ఎవరి పేరు రాయాలి, ఎవరి పేరు రాద్దాం? ఫస్ట్ చెప్పిందని ఈవిడ, లాస్ట్ చెప్పాడు నాయన, లేకపోతే అందరి పేర్లు రాస్తే బాగోదు, ఒకటే రాయాలి. ఏం పేరు రాద్దాం? ఇక్కడ ఎవరెవరో చెప్పారు, ఏదేదో చేశారు. నా పేరు రాస్తారని అనుకుంటున్నావు నువ్వు, నీ పేరు కనపడలేదు, అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? ఎలా అవుద్ది? ఒక పాట రాశాం, ఆ పాట రాసినప్పుడు దానిలో నేను ఇక్కడ పిల్లలందరూ చాలా ఫెమిలియర్ గా పాట, అమ్మ కావాలి అమ్మ ముద్ద కావాలి, ఆ పాట పాట రాశాం. దాని కింద రాసినప్పుడు ఆ పాట అయిన తర్వాత ఆ పాట రాసిన అతని పేరు శ్రీనివాస్ అని రాశాం. సీరియస్ గా తను వచ్చాడు, వచ్చి నా పేరు రాశారేట అన్నాడు. నువ్వే కదా పాడింది అని పాడింది నేను కాదు, అవన్నీ మీరు రాశారు కదా, మీ పేరు రాకుండా నా పేరు రాశారండి. పాడింది నువ్వే, నువ్వు పాడిన తర్వాతే దాని ఆర్ట్ బయటకు వచ్చింది, అవన్నీ ఫ్రేమింగ్ కరెక్ట్గా వచ్చినాయి, ఇట్స్ వర్తి ఆఫ్ యూ, టేక్ ఇట్. లేదన్నా నేను రాయలేదన్నా. నువ్వు గింజుకోకరా బాబు, అది నువ్వే రాసి ఫైనలైజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది, ప్రింటింగ్ అయిపోయింది, దాని మీద మాట్లాడికి వెళ్ళాను. ఆ తర్వాత తను వచ్చి ఒక రోజంతా గింజుకున్నాడు, అన్నా అది నేను ఐఎమ్ నాట్ వర్తి ఆఫ్ రిసీవింగ్ ఇట్, అది నేను చేయలేదు, నాది కాదు, మీరే చెప్పారు ఆ పదాలన్నీ, ఆ కూర్పు అంతా మీరే చెప్పారు, ఆ పత్తంతా మీరే చెప్పారు, దట్స్ ఆల్ యువర్స్ అన్న. అరే ఇక్కడ నేను నాది, అది కాదు, అది నువ్వు తీసుకో, ఇది నీకు ఇచ్చింది, నీకు బహుమానం, యువర్ వర్తి ఆఫ్ ఇట్, తీసుకో. ఆ రోజు అతనికి అది నువ్వే చేయగలిగావు అనే విషయం అతనికి అప్పగించడం ద్వారా ఏం జరిగిందో తెలుసా, ప్రతి సంవత్సరం ఒక కొత్త పాట అతని హృదయంలోంచి బయటకు రాగలిగింది. నేను దీనికి అర్హత పొందడానికి లేని వ్యక్తిని అయినప్పటికీ నాకు ఇచ్చిన అర్హతకు తగినట్లుగా నేను పనిచేయాలని కోరిక పెరిగింది, అది బహుమానం తెచ్చుకోవడం అంటే. అపహరించడం ఏంటి, నా తీసేస్తావా, నువ్వు పెట్టేసుకుంటావా, నువ్వు రాసేస్తావా, నువ్వు ఇచ్చేస్తావా, నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు నిలబడిపోతావా, ఏమైంది నీ బహుమానం నెమ్మదిగా? అంటే సెల్ఫిష్ థాట్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో నీ క్రియేట్ అలా వెళ్ళిపోతుంది, చూసుకో. సెల్ఫిష్ థాట్ ఎక్కడ కూడా సెల్ఫిష్ థాట్. సెకండ్ థింగ్, గాసిప్ అంటే ఎవరో ఏదో చెప్పిన విషయాలకు రుజువు లేని విషయాలను వినకూడదు, దాన్ని తెలుగులో గాసిప్, పుకారు చాడి, పుకారు కానీ చాడి కానీ. ఎప్పుడైనా ఏ విషయాల్లో అయితే నీలో ఐక్యత కోల్పోయేది, ఏకత్వాన్ని కోల్పోయేది, ఏక మనస్సును పడగొట్టేది, దేవుని బహుమానుని నుంచి తొలగించేది ఏంటంటే గాసిప్, సెల్ఫిష్నెస్, గాసిప్, పుకారు లేక తప్పుడు వార్త, లేని వార్త, నీ గురించి చెప్పే చెడ్డ చాడి, ఏదో ఒక విషయం స్లోగా నీ బహుమానం నుంచి నీలో నుంచి తొలగిపోనిస్తాడు. ఒకవేళ వాళ్ళు నిజమే చెప్పారనుకోండి, దయచేసి ఈ విషయం మాట్లాడదాన్ని ఖండించాల్సింది పోయి అవునా అన్నావు అనుకోండి, మళ్ళీ ప్రమాదం స్టార్ట్ అయిపోయి ఇక్కడ తీసుకెళ్లి నేను ఈ సిస్టర్కి చెప్పేటోడు, నీకు తెలుసా అమ్మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేశారో, ఇలా అయిందంట అంట. ఇప్పుడు నాకు తెలిసిన అభిప్రాయం నేను తీసుకెళ్లి సిస్టర్ మీదకి ఏం చేశాను, ఇప్పుడు చక్కగా ట్రాన్స్ఫర్ చేశాను. ఒకటి యాడ్ అయిందా తగ్గుద్దా, పొరపాటు కూడా తగ్గదు, కలుసుది, ఈ కలిసింది ఇక్కడికి. ఇప్పుడు నా ద్వారా ఒక విషయాన్ని అవతల వాడికి తీసుకెళ్ళాను, మీకు తెలుసా నేను ఎప్పుడైతే ఈ గాసిప్ ని ట్రాన్స్ఫర్ చేశానో, మేబీ ఇట్స్ ఎ ట్రూత్ ఆర్ ఇన్ఫాక్ట్, అది అబద్ధం కావచ్చు నిజం కావచ్చు, నా కిరీటం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, నా మాటతో పాటు నా క్రియతో పాటు నా బహుమానం కూడా పోతుంది. అల్టిమేట్ గా నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితంగా నిలవాల్సిన వాడివి, నిందతో తలదించుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా నీ బహుమానాన్ని అపహరింపనివ్వకుండా, కక్ష చేత గానీ వృధాతిశయంతో గానీ పనులు చేయకుండా, నీవు ఏక మనస్సుతో దేవుని కొరకు నిలబడడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నించాలో మొట్టమొదటి విషయం సెల్ఫిష్నెస్ లేకుండా చూడడం, రెండవది తప్పుడు మాట సువార్త గాసిప్ లేకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్, మూడో విషయం ఏంటంటే అవతల వ్యక్తులకు బలహీనత ఏర్పడుతుండేటప్పుడు సహాయము చెయ్యలేకుండా నిరాకరించే మనసు. ఫ్రాక్షనిజం. ఫ్యాక్షనిజం అంటే ఏంటి? ఫ్యాక్షనిజం, ఫ్యాక్షనిస్ట్. కడప ఆ ఏరియాలో వాళ్ళందరూ ఏమంటారు? ఫ్యాక్షనిస్టులు. ఫ్యాక్షనిజం అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కక్ష పడతారు, ఓపిక పడతారు, దారి కాస్తారు, ప్లాన్ వేస్తారు, స్కెచ్ వేస్తారు, స్పాట్ పెడతారు, దాంతే అవతరం లేచిపోవాలంతే, లేచిపోవడం. ఎప్పుడైతే నీ హృదయం లోపల దేవుడు అనే పేరు మీద వచ్చావో, నీ హృదయం నీతో చెప్పాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే క్షమించండి. ఏంటది? ఇంకేం మాట్లాడు దేవుడు, క్షమించండి. క్షమించడం అంటే ఏంటి? కొద్ది రోజులు బానేసి మళ్ళీ గుర్తు చేసుకోవడమా? అదే రిపీటెడ్ గా గుర్తుండడమా? నీ బహుమానం దొంగిలించే పరిస్థితి ఏంటంటే నీ గత అవమానం గాని, గత బలహీనత గాని, గత పరిస్థితులను గాని ఎప్పటికీ కూడా నువ్వు రోషంగా నిలబడలేక, దేవుని సన్నిధిలో నిలిచలేక, వాటిలోంచి దిగజారుతూ ఉండడమే నీలో ఉండేటువంటి ఈ ప్రాబ్లం. ఈ మూడో బలహీనత, పరిస్థితులను చూసి సమయం కొరకు ఎదురు చూడకుండా దేవుని సన్నిధిలో దేవుని కొరకు విపరీతంగా నిలబడి ఉండడం, దేవుని సహాయం తీసుకుంటూ ఉండడం, దేవునికి చెప్పడం, దేవుని మాట్లాడడం, దేవుని అడగడం, ప్రభువా ఇదిగో నేను ఆ పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నాను, దాన్ని చూడలేకపోతున్నాను, దాన్ని చేయలేకపోతున్నాను, దానికి వెళ్ళలేకపోతున్నాను, దాని దగ్గర నిలబడలేకపోతున్నాను, దానికి ఇవ్వలేకపోతున్నాను, దాని దగ్గర చేయలేకపోతున్నాను, ఈ పరిస్థితిని ఊహించలేకపోతున్నాను, ధైర్యంగా నిలబడలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను. లార్డ్ ఐ వాంట్ యువర్ హెల్ప్, నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలని గోజాడే మనసు ఎవరైతే ఉంటాడో వాడితో దేవుడు ఏక మనసుని కలిగించడానికి ఇష్టపడతాడు. ఆ పరిస్థితి కలిగిన ప్రభావవంతమైన జీవితానికి నీ నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మొదటి అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 15వ వచనం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. ఆగండి, 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 ముందు చదవండి, తర్వాత వెళ్దాం. కొందరు, నువ్వు ఎప్పుడైనా అసూయ చేత యేసు ప్రభుని ప్రకటించావా? అసూయ చేత యేసుని ప్రకటించడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? మామూలు విషయం కాదు. ఏంటది? అసూయతో, అసూయ మాట్లాడిన ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా ప్రయత్నం చేశామా అసూయతో? ఎప్పుడైనా అడ్డంగా ఊపే వాళ్ళందరినీ అడుగుతాను నేను మళ్ళీ, లేదనే వాళ్ళకి. అసూయగా యేసు ప్రభుని ప్రకటించారా? నీకు తెలుసా, చాలా మంది చేసే పని అసూయగా యేసు ప్రభుని ప్రకటించడం. అసూయ, అసూయ అంటే ఏంటి? ముందు ఒక విషయం ఆలోచించండి. అసూయ అంటే పేరు విన్నారా? ఇంతవరకు వెళ్ళదు ఆ పదం. చెప్పండి, అసూయ, అసూయ పడ్డం అంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఉంటే చూసి, అదే చూసి లోపల స్పందన అంటే చెప్పండి, ఆ కెమిస్ట్రీ అంటే చెప్పండి. అసూయ పడ్డం కాదు, అసూయ పడ్డం అంటే వాళ్ళకుంది నీకు లేదు, అది నీకు తెలిసింది. ఇప్పుడు నీకేమనిపిస్తుంటుంది లోపల? లక్షణం పేరు అసూయ. ఇంతకీ అది ఏం జరుగుతుంది చెప్పండి, అది లోపలేమవుతుందో చూడండి. అది కోపము, బాధ, వాళ్ళ మీద అసహ్యం, ప్రేమగా ఉన్నట్టు మాట్లాడతాం నవ్వుతాం, లోపల అసహ్యం, ఇంకా వారం లేకపోవడం, ఇంకా అవి రియాక్షన్స్. అసూయకి వచ్చే రియాక్షన్స్ ఉండు ఎగిరిపోవడం, అది వదిలే. అసలు ఏంటి అసూయ అంటే? లోపల ఏం జరుగుతుంది? బాధ. ఏంటి బాధ? వాళ్ళకు ఉందని నీకు లేదనే, ఏది బాధ? మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ బాధ ఏంటో తెలుసా? నీకు లేనందుకు కాదు, దానికి ఉన్నందుకు. దానికి ఉంది, దానికి ఉంది, అది నిన్న కాక మొన్న వచ్చి దానికి ఉంది. అదే ఏముంది అడిగి ఇప్పుడు వచ్చేది? అంతే. అసూయగా యేసుక్రీస్తును సైతం ప్రకటిస్తారు. అసూయ ఇది ఒక లక్షణం, రైట్? నీ దగ్గర ఉంది, ఇంకొకటి ఎవడైనా పొందితే హ్యాపీయా బాధ? ఇచ్చేసరి లక్షణం మారిపోయింది. ఇందాక లక్షణం వాళ్ళది, ఇప్పుడు నీది. నీ పట్లకు వచ్చి ఆలోచించండి, అసూయ ఎలా ఉంటుందో? నా దగ్గర ఉంది, ఇప్పుడు ఈమె దగ్గర కూడా అలాంటిదే కనపడుతుంది. మీకు మామూలు భాషలో మాట్లాడి, ఇక్కడ కుర్రలు ఉన్నారు కదా, మీకు అర్థమవుతుంది. ఈ పిల్లోడి దగ్గర iPhone S6 ఉంది, అంటే ద లేటెస్ట్ ఫోన్ ఈ పిల్లోడి దగ్గర ఉంది. బాబు దగ్గర అదేంటది, ఐవా గీవా ఏదో చిన్న ఫోన్ ఉంది, 1+1 1500కి అది ఉంది బాబు దగ్గర. ఇప్పుడు ఈయన చూస్తాడు, ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? వీడి దగ్గర ఉండాలంటుందా పగిలిపోవాలంటుందా? పడిపోయి దొంగిలించి పారి పగల సంథింగ్ ఆలు. అదే విషయం ఇప్పుడు ఈ ఐఫోన్ ఆడి చేతిలో ఉంది. అతను ఇప్పుడు నా సహోదరుడు గురించి నేనేం ఆలోచిస్తాను? అలాంటిది కావాలనా ఉండాలనా వద్దనా? ఎప్పటికీ కూడా నిన్ను రీచ్ అయితే నువ్వు సహించలేవు. నీ దగ్గర కావాల్సిన స్టేజ్కి తీసుకొస్తానికి ఇష్టపడు. కానీ క్రీస్తుని ఆ అతిశయంతో అంటే ఆ అసూయతో ప్రకటించడం అంటే ఎలాగో తెలుసా? నేను యేసుప్రభు నమ్ముకున్నాను, ఈమె ఇంకా యేసుప్రభు నమ్ముకోలే, బొట్టు ఉంది, నగలు ఉన్నాయి, మంచి చెడు ఉన్నాయి, ఆవిడకి పూజలు ఉన్నాయి, పురస్కారాలు ఉన్నాయి, నాకు దేవుడు ఉన్నాడు, నేను యేసుప్రభు నమ్ముకున్నాను. కానీ నా అసూయ అంత ఏంటంటే ఈవిడేందుకు నమ్మేస్తే లేని పని గొడవలు, నమ్మకుండా ఉంటేనే బెటర్ బాబు. నేను యేసుప్రభు దగ్గరే ఉంటాను, నమ్మకుండా ఉంటేనే బెటరు. మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా? కొంతమంది చూస్తే నిజం చెప్పండి, బయటకు కనపడరు. వీళ్ళు నమ్మకుండా ఉంటేనే బెటరు, వీళ్ళు తెలుసుకోకుండా ఉంటేనే బెటరు, వీళ్ళు ఒప్పుకోకుండా ఉంటేనే బెటరు. వాళ్ళు ఒప్పుకున్నారు అనుకో మనం తగ్గిపోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఉండిపోతారు. క్రీస్తుని ప్రకటించే అసూయ, అసూయకరమైనటువంటి క్రీస్తుని క్రైస్తవ విశ్వాసంలో నీ బహుమానం దొంగిలించబడుతుంది. రెండో విషయం, కలహ బుద్ధి చేత, కలహ బుద్ధి చేత క్రీస్తుని ఎప్పుడన్నా ప్రకటించడం మీరు చూసారా? నేను చాలా పెద్ద పెద్ద నాయకుల్లో చూశాను ఈ పని, పెద్ద పెద్ద పాస్టర్లో చూశాను ఈ పని. కలహ బుద్ధి చేత అంటే ఎంతసేపు వాళ్ళు ఏం చేయాలని, గొడవే. కానీ నేను మొన్న ఒక అద్భుతం చూశానండి. మేము జ్ఞాన అక్కైపాల నుంచి ఆ లోపలికి ఒక సిస్టర్ గారి ఇంటి దగ్గర ఒక చిన్న ప్రేయర్కి వెళ్ళాం. ఆ ప్లేస్లో అందరూ కూడా పక్కా హిందువులు. ఇప్పుడు ఏదో మాసం కదా ఈ కార్తీక మాసం, నోములో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది ఆవిడ. అందరూ సాయంత్రం ఎటుడికి మేడ మీద తల స్నానాలు రేగిపోయిన జుట్టు బొట్లు ఉపవాసాలతోనే వచ్చి కూర్చున్నారు. గాస్పల్ సాయంత్రం క్రిస్మస్, అక్కడ సెమీ క్రిస్మస్ కాదు, క్రిస్మస్. మా ఇంట్లో మీరు రెండని పిలిచిందట, అందరిని పిలిచి నన్ను పిలిచి వాక్యం చెప్పమని, వాక్యం చెప్పు చెప్పాను. అప్పటికి అక్కడ రామాలయం పక్కన కీర్తనలు పాడేస్తున్నాడు రాత్రి అంతా. అది ముక్కోడేకదశ ఏదో రోజు, ఓ శ్లోకాలు శ్లోకాలు అయిపోతుంది. ఈవిడ వెళ్ళి చెప్పిందట మా ప్రార్థన అయిపోయాక సౌండ్ ఎట్టుకోవాలి. వాళ్ళు కొంచెం తగ్గించండి, మొత్తానికి మనం ఎడ మీద వాక్యం చెప్పాం, అంతా అయిపోయింది. మొత్తం వాక్యం అంతా అయిపోయిన తర్వాత నేను ఆమె అన్న తర్వాత ఇంకో మైక్ కనపడుతుంది అవతల ఎక్కడో. అప్పటి వరకు అలాగారు, ఏదో ఈయన చెప్తున్నాడు ఎన్నా అనుకున్నట్టున్నారు వాళ్ళు కూడా, లేకపోతే మన గోళ ఎందుకులే అనుకున్నారు. ఆ తర్వాత మైక్ పెట్టారండి, అవతల నుంచి ఆవేశంతో వీగిపోతున్నాడు ఆ పాస్టర్ గారు మైక్లో. మాకు బయటకు వినపడుతుంది శబ్దం, యేసుప్రభు నమ్ముకోకపోతే ఎలాగలాగా అయిపోతుంది. నేను ఇప్పుడు వరకు ఏమో నువ్వు నమ్ముకున్న దేవుడు బెటరే, మంచే, ఏం కంగారు పడకండి, ఇలాగే ఉండండి, ఇలాగే వెళ్ళండి, మీరు చేసే భక్తి మంచిదే, మీకు యేసుప్రభు అయితే పరలోకం తీసుకెళ్తారు, వీళ్ళైతే ఇక్కడే ఉంచేస్తాడని చెప్పాను నేను. వాళ్ళేమో నమ్మకపోతే నరకం, పాపం, శాపం అని మొదలెట్టేస్తాడు ఆయన. అయితే ఆలోచించిన తర్వాత అర్థమైంది, నేను ఆపిన తర్వాత ఆయన మొదలెట్టాడు. ప్రేమ కలిగించే ఒకడు ఎవరు అక్కడ ఉన్నాడు, బాధ అర్థం చేసుకున్నాడు. కొన్ని సందర్భాలలో ఒకే ప్రదేశంలో నేను గొప్ప, నువ్వు గొప్ప. టీవీ ఛానల్లో గొడవలు చూసారా? మీరు ఇలా మార్చేటోడికి ఆయనే ఉంటాడు, మళ్ళీ మారిస్తే ఆయనే ఉంటాడు, మళ్ళీ మారిస్తే ఆయనే ఉంటాడు. ఎందుకు ఉండాలి? ఇంకెవడికి అవకాశం ఇవ్వకూడదు. వృధాతి సైము చేత, కక్ష చేత, కలహ బుద్ధి చేత, అసూయ చేత క్రీస్తుని ప్రకటించే నాయకులను పక్కకు పెడితే కూర్చున్న మనమే మన బహుమానాలను దొంగిలించేలాగా అవతల వ్యక్తి కొంచెం దేవుళ్ళకి రావడానికి కోఆపరేట్ చేయం, నడిపించబడడానికి ఇష్టపడం, వాళ్ళని తిరిగి లేపడానికి ప్రయాసపడం, వాళ్ళ కొరకు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొదబొర పెట్టడానికి అంగీకారం ఉండదు. మన భక్తి మన వరకు చాలు, తృప్తి అయిపోయింది. ఎవడన్నా రాలేదా? నువ్వు రాలేదు, నీ చేత కాదు, నీకు అవ్వదు, నీకు చెయ్యదు, నీకంతే మిగిలిన విషయాలు. నీ జీవితంలో అనేకమైన లక్షణాలు ఈ వాక్యం దగ్గర నిలబడతావు. అందుకే దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, ఎక్కడా కూడా నీ జీవితంలో నుంచి ఆ బహుమానం దొంగిలించకుండా ఉండేటట్లు ఆ 15వ వచనం ప్రకారం మనం ఆలోచించాలి. నెంబర్ 16, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని, శుద్ధమైన మనసుతో ప్రకటించట, కక్షతో ప్రకటించట. మనమే చేద్దాం ముందు, మనమే నిలబడదాం, మనమే, మన కోసమే, మన పేరే, మన గొప్పే, మన బ్యానరే, మనమే, నేనే, ముందు నేనే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇలాంటి పోరాటంతో యేసుప్రభుని ప్రకటించినా నీ బహుమానము దొంగిలించబడుతుంది. దేవుని సన్నిధిలో నుంచి నువ్వు దాన్ని తెచ్చుకోవడం నీ వల్ల కాదు. ఆ ప్రదేశంలో ఉండవలసిన వాక్యానుసారమైన క్రమమైన జీవితం లేకపోవటం వలన మనం ఆ నష్టాన్ని చూస్తున్నాం. 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనం, నేను వచ్చి మిమ్మల్ని చూచినను, రాకపోయినను. మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు మనం ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినేలాగా. ఎలాంటి మనసట? అసలు వాళ్ళు వస్తారు, చూస్తారు, చేస్తారు కాదు, ఎప్పటికీ కూడా ఏ విషయంలోనూ బెదిరిపోకుండా ఒకే భావము, ఒకే సువార్త కలిగినటువంటి మనస్సుకు మనము దేవుని కొరకు నిలవబడాలి. ఎక్కడైతే నీవు దేవుని యొక్క మాటకు డివేట్ అవుతూ ఉంటావో, దేవుని వాక్యానికి డివేట్ అవుతావో, నీ సొంత జ్ఞానానికి పక్కకి వెళ్తావో, నీ బహుమానం పోతుంది. దేవుడు నిన్ను ఎంచుకున్న మార్గానికి తగిన రీతిగా నువ్వు నిలబడకపోవటం వలన నీ విలువైన నీ కిరీటం సంపాదించుకుని నీ బహుమానం నీ జీతం నుంచి జారిపోతుంది. ఎక్కడా ఎవడో కూడా దాని నుంచి తొలగిపోలేరు. జాగ్రత్త, ఏక మనసుతో ఏక భావాన్ని లేకపోవటం వలన అనేక పరిస్థితుల మధ్య మన బహుమానం దొంగిలించబడుతుందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. 2:19 నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ ఇద్దరికి పంపడం ప్రభువైన యేసు ముందు ఏం చేస్తున్నాడట? ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి. ఆయన ఒక్క నిమిషం, మీ పాస్టర్ గారు మీ గురించి అలాంటి ధైర్యపు సాక్ష్యం చెప్పగలడా? మీరు మీ పాస్టర్ గారి గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తారు? మీరు కొంచెం కంగారు పడకుండా వినండి. ఓ 4 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? 4 సంవత్సరాల నుంచి మీ పాస్టర్ గారు తెలుసండి మాకు, వెరీ గుడ్. ఓ 3 ఏళ్ళు, 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు అనుకో, చెయ్యత్తండి చూడండి. 3 సంవత్సరాల నుంచి వస్తుంది. మీ ఇంటికి ఎప్పుడు పాస్టర్ గారు రాలేదు. ఆర్ యూ హ్యాపీ? మీ ఇంటికి ఎప్పుడు పాస్టర్ గారు రాలేదు? హ్యాపీయేనా? బాధ ఉందా లేదా లోపల? ఉందా లేదా? ఇన్ని రోజుల నుంచి వస్తాం, ఎప్పుడు ఏటి అనరు, పట్టించుకోరు, మాట్లాడరు, ఏటి అడగరు, ఏటి చెప్పరు. ఆయనకు మేము గుర్తున్నామో లేదో తెలియదు, అసలు మా పేరు తెలుసో లేదో తెలియదు, మా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదు. ఏటో చర్చ్కి వెళ్తున్నాం, వస్తున్నాం, అయిపోతుంది. మీ పాస్టర్ గారు ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వస్తావమ్మా? ఈనాడు దగ్గర ఒక సహోదరు ఉంది, అక్కడికి వెళ్తే ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఎంతో ధైర్యంగా నేను ఆనందిస్తున్నాను అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది నీకు? పాస్ గారు రాలేదని బాధ ఉంటుందా? నీ గురించి చెప్పిన సాక్ష్యం బాగుంటుందా? మరి రాలేదు మీ దగ్గరికైనా చింత ఉండిపోయింది నీకు? ఈరోజు మీ ధైర్యాన్ని, మీ సాక్ష్యపు జీవితాన్ని చూసి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను అన్నాడు పౌలు. అంటే నువ్వు అంత ధైర్యం ఉన్నావా? నీ దగ్గర డిగ్రీ ఆఫ్ విటమిన్ ఉందా? మిమ్మల్ని బట్టి ఆ సేవకుడు ధైర్యం తెచ్చుకుంటాడంట. అసలు మీ ప్రవర్తన చూసి నేను ఎంత ధైర్యపడుతున్నానో మీకేం తెలుసు? పౌలు అనేవాడే ఆడ ఎక్కడ నిలబడితే అక్కడ అందరికీ హడలు, అందరికీ ధైర్యం. అతను నిలబడ్డాడంటే భూమిని తలకిందులు చేసేయగలడు. అతను మాట మాట్లాడుతుంటే దేవుని ఆత్మాభిషేకం అంత క్రమరించబడేది. ప్రతి ఒక్కరూ రిపెంట్ అవుతారు, ఒప్పుకుంటారు, నడుస్తారు, లోబడతారు, యేసు ప్రభుని వెంబడించిన కొరకు వాళ్ళకున్న ఆస్తులు తగలబెట్టేస్తారు, ఉద్యోగాలు విడిచిపెడతారు, వ్యాపారాలు మానేస్తారు, ఇళ్ళు భూములు అమ్మి తెచ్చిపెట్టేస్తారు. అంత గొప్ప అభిషేకం కలిగింది అర్జునుడు. తను అంటున్నాడు, ఆ ఊర్లో ఉన్న ఆ చర్చిని చూసి, వాళ్ళ సాక్ష్యం చూసి, వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ క్రియలు చూసి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు మీ సేవకుడు మీ ఇంటి దగ్గర మీ జీవించే జీవితాలను చూసి, మీ సాక్ష్యాలను చూసి, మీ పద్ధతులను గురించి విని, మిమ్మల్ని మీరు చేసే విషయాలను అర్థం చేసుకుని ధైర్యం తెచ్చుకునే స్థాయికి మన విశ్వాసం ఉందా? ఇంకా సొనుగుడు ఉందా? రాలేదు, ఎప్పుడూ రారు. ఏ అందరూ పాస్టర్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల వచ్చి ఏదో కనుకని, లేకపోతే ఏదో ప్రార్థన అని, లేకపోతే ఏదో పెడతారు. ఏటి పెట్టరు, ఏటి చేయరు, ఏటి ఉండదు. ఓ పండగ ఉండదు, ఓ పాపమ ఉండదు. ఓ పుట్టుక పండగకి రారు, చచ్చిపోతే ఏదో వచ్చి ఆ రోజు కనిపిస్తారు, మళ్ళీ దినము ఉండదు, మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత జ్ఞాపకాదుకోవటం ఉండదు. నీ హృదయం నిన్ను ధైర్యం తెచ్చుకునే స్థాయికి నువ్వు ఎదగకపోతే నీ బహుమానం అపహరించబడుతుందని బైబిల్ చెప్తుంది. అందుకే ఆ 22 అంటాడు, అతడు ఎలాగో సేవ చేసినో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. సేవ చేయటం విషయంలో నీ గురించినటువంటి చక్కటి సాక్ష్యాన్ని బట్టి నీ బహుమానం అపహరించబడకుండా నిన్ను నువ్వు చూసుకోవాలి. ఒక్కసారి అక్కడికి 4:16 ఎఫ్సి పత్రిక 4:16 అమ్మమ్మ ఎఫ్సి పత్రిక రండి. ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొని చూన్నది. ప్రతి విషయంలో ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శిరస్సు నుంచి కనెక్ట్ అయినటువంటి బాడీయే ఒకదానికొకటి కోఆపరేట్ చేస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో నీ ముందు ఉన్నటువంటి పరిస్థితులు, నీకు అనుకూలంగా ఉండే పరిస్థితులను దాటి నువ్వు ఎలా దేవుని కొరకు సాక్షిగా జీవించగలవు అనే విషయానికి ఆ చక్కటి సాక్ష్యం కలిగిన తిమోతి జీవితంలాగా, అతన్ని బట్టి లేక ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను బట్టి బలము తెచ్చుకునే క్రైస్తవ జీవితం కలిగి ఉండేలాగా సంఘానికి, అలాగే నీ జీవితంలో ప్రతి కీలు అతకబడిన బలము. మీరు గమనించారా, ఎప్పుడైనా ఎవరికైనా గూడు జారిపోయింది అని అంటారు, ఇది ఈ కీలు బయటకు వచ్చేస్తే షోల్డర్ డిస్లొకేషన్, ఆ తర్వాత ఈ చేతితో అన్బాక్సింగ్ చేయమనండి, ఏమి అవ్వదు. అదే దాన్ని తీసి మళ్ళీ గూడులో సెట్ చేయమనండి, ఎక్కడనే స్ట్రెంత్ బయటకు వచ్చేస్తుంది. కీలుకి అతకబడినప్పుడు వచ్చే బలం ఉంది, తలకు అతకబడినప్పుడు కీలు బలాన్ని పొందుకుంటుంది. నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడి, అతకబడి, టచ్ చేయబడి, కంప్లీట్గా ఎప్పుడైతే స్టార్ట్ అవుతావో నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా, బలవంతముగా, పరిపూర్ణంగా, స్థిరముగా దేవుని కొరకు నిలబెట్టేలాగా దేవుడు నీకు నడిపిస్తాడు. అదే క్రీస్తు యొక్క సంఘములో నీ విశ్వాస జీవితం, ఫెలోషిప్లో ఉండడం ద్వారా నీ విశ్వాస జీవితం. నేను ఒక సంఘం గురించి సాక్ష్యం చెప్తాను. నేను ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడకి సాక్ష్యం చెప్పడం రాదు, ఆవిడ ఇంకా బాప్తిజం తీసుకోలేదు, ఆవిడ చర్చిలో మిగిలిన వాళ్ళు ఎవ్వరికి తెలియదు ఆవిడకి, షీస్ ఎ లోన్లీ గర్ల్, లోన్లీ లేడీ. వస్తారు చర్చ్కి వెళ్ళిపోతారంట. పాస్ గారి పేరు తెలియదు, ఆ పాస్ గారి పేరు కూడా తెలియదు. ఆ చర్చ్కి ఆటోలో వెళ్ళటం, ఆటోలో రావటం మించి ఏమీ తెలియదు. ఆవిడని అడిగాను, మీ పాస్ గారి పేరు తెలియదు, మీ చర్చ్ పేరు తెలియదు, అడ్రస్సు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి అక్కడ రావడమే తెలుసు, చర్చ్లో మీ చుట్టుపక్కల ఎవరు ఉంటారో తెలుసా? తెలియదు. మరి మీరు ఎలా అమ్మ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అని అడిగితే ఆవిడ చెప్పింది, నేను చర్చ్కి వెళ్తున్నానండి, నేను కూర్చుంటానండి, అన్నీ వింటానండి, నా సేవకుడు చెప్పే మాటలన్నీ వింటాను, నా బైబిల్ అలా ఉండేలా చూసుకుంటాను, ఆ బైబిల్లో ఉన్నది ఉన్నట్లు నమ్ముతాను, నా దగ్గరకు వచ్చి ఆ చర్చ్లో అందరూ వాళ్ళు ఉంటారు కదండి, చాలామంది విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఎలా ప్రవర్తన చేస్తున్నారో చూస్తాను, వాళ్ళ పద్ధతులు విధానాలు గమనిస్తాను, వాళ్ళ జీవితాలలో ఎలా అయితే ధైర్యంగా దేవుని కొరకు ఆనందించగలుగుతున్నారో ఆ మందిరంలోకి వచ్చి అది చూసి నేను బలం తెచ్చుకుంటున్నాను, వాళ్ళు వాక్యాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను, ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరి యొక్క ప్రవర్తన పద్ధతులు, నియమాలు, వారి జీవితాలు, వారి సాక్ష్యాలు, వారు ఆ ప్రదేశంలో జీవిస్తున్న పద్ధతి ఈరోజు నన్ను దేవునిలో ఇంత స్ట్రాంగ్గా తీసుకొచ్చిందండి. మరి బాప్తిజం తీసుకోలేదా అంటే, బాప్తిజం తీసుకుంటేనే రక్షణ లేకపోతే పరలోకం అనే విషయం నాకు తెలియలేదండి. కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు బాప్తిజం ఇస్తారంటే నేను తీసుకుంటానండి, నేను ఇవ్వను, నువ్వు అలా ఆ చర్చికి వెళ్ళిపో, ఆ పాస్ గారికి చెప్పు, రెండు నువ్వు 3 సంవత్సరాల నుంచి ఆ చర్చికి వస్తున్నానండి, నేను ఎవరిని ఏం పట్టించుకోనండి, నేను మీరు చెప్పే మాటను చూశాను, మీ జీవితాన్ని చూశాను, మీ సంఘస్థుల జీవితాలు చూశాను, ఈరోజు నా జీవితంలో నేను ఆ ప్రదేశంలో నిలబడి వాక్యం చెప్పే స్థాయికి వచ్చాను అన్న విషయం వెళ్ళి పాస్ గారికి చెప్పు అని. అమ్మో బాగోదేమనండి, అది బాగుంటుంది వెళ్ళాను. వెంటనే ఆ పాస్ గారు ఎవరో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేసి ఆ పాస్ గారికి ఫోన్ చేసి, పాస్ గారు 3 ఏళ్ల నుంచి ఒక అన్యురాలు పెద్ద బొట్టు పెట్టుకుని, రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని కూర్చుంటుందని తెలుసా అని. ఒక ఆవిడ ఉంటుందండి, ఆవిడ పేరు ఏంటండి? బొట్టమ్మ అనుకుంటామండి, ఇంకేం తెలియదండి. ఆవిడను మీరు పిలిచి రేపు బైబిల్ మీరు పక్కకి లేచి అక్కడ నిలబడండి, ఆవిడ వాక్యం చెప్పుద్ది అని. ఆవిడ బాప్తిజం తీసుకోలేదండి, బాప్తిజం పరలోకానికి సంబంధించి నీది కాదు, నీ చర్చిలోకి రావడానికి బాప్తిజం ఎందుకు ఇవ్వన్నాను అట్నే ఆయన పిలిచాడట, సిస్టర్ గారు మీరు వాక్యం షేర్ చేసుకుంటారా? నేను షేర్ చేసుకుంటాను. ఆవిడ వచ్చి బైబిల్ తీసుకుని వాక్యం చెప్పి చర్చ అంతా తలదించుకుని లేరలేదంట. పాస్టర్ గారు సైతం మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారట, ప్రేయర్ అంతా అయిపోయింది. ఆవిడ 25 నిమిషాలు వాక్యం చెప్పింది. పాస్టర్ గారు చాలా సిగ్గుతో ఆ మాట చెప్పారు, నా సంఘంలోనికి వచ్చినటువంటి ఒక వ్యక్తి వ్యక్తిత్వాలను సరిచేస్తూ నీతికి నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ పరిశుద్ధత కొరకు తపన పడుతూ క్రీస్తు కొరకు సాక్ష్యం గురించి నేను ప్రయత్నం చేస్తున్న సంఘంలోనే నా సంఘస్థుల యొక్క ప్రవర్తనా నియమావళిని చూసి ఒక సహోదరి దేవునిలో ఇంత బలపడిందనంటే, పాస్టర్ గారు నా కళ్ళు తెరిపించారు మొత్తానికి. ఆమె వాక్యం చెప్తుంటే మేమెవ్వరమీ నోర్లు తెరిచి అలా విన్నామండి. ఎంత ఆత్మీయమైన మర్మము తన జీవితం ద్వారా మనకు చూపించిందంటే ఎక్సలెంట్ గా వాక్యం చెప్పారండి సిస్టర్ గారు అని. మీరు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి దర్శించండి, ఇంకా మీ ఆశ్చర్యపోవడం మీ ముందు ఉంది, సగమే ఆశ్చర్యపోయారు ఇప్పుడు అన్న. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటోడికి 40 మంది ఇంట్లో ఉన్నాడు. అలా ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు చర్చకి రాడు. 40 మంది ఉన్నారు. నన్ను తీసుకెళ్ళింది ఆయనే వాళ్ళ ఇంటికి. ఒకసారి రెండనంటే వెళ్ళాను. ఆయన వాక్యం చెప్తున్నాడు. చర్చికి రాడు. చర్చిలు తెలియదు, పాస్టర్లు తెలియదు, అతనికి ప్రభువు తెలుసు. ఆయన అడిగారు, మీరు ఎలా నేర్చుకున్నారంటే, మా ఆవిడ విని వచ్చి నాతో చెప్పిన జీవితాన్ని బట్టి, మా ఆవిడలో ఉన్న మార్పును బట్టి, ఆమె ప్రవర్తన పరిశుద్ధతను బట్టి, ఆమె చెప్తున్న బోధను బట్టి, నేర్చుకుని వచ్చి వివరించిన దేవుని వాక్యాన్ని బట్టి నేను ఈరోజు ప్రభు పనిచేస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ టెస్ట్ మనీ? నీ సాక్ష్యం ఏంటి? ఇప్పుడు బహుమానం, నీ బహుమానం పట్టుకెళ్ళిపోయి ఆయన ఇంట్లో అనేక మందికి బహుమానం పంచుతున్నాడు. 10 సంవత్సరాలు అయిపోయిన సంఘాల్లోకి వచ్చేసాం, కాలం గడిచిపోతుంది. లేవండి, దేవుని వాక్యం చెప్పండి. ఎంతమంది లభిస్తారు? బాబోయ్ నేనా, ఇంక నెక్స్ట్ వీక్ కనపడరు. ఎందుకు? ఎక్కడ నన్ను లేపుతాడో, ఎక్కడ నన్ను పిలుస్తాడో. డోంట్ వరీ, వద్దు వద్దు. నీ జీవితంలో ఆ అనుభవాన్ని చూసినప్పుడు ఆ సిస్టర్ గారికి చెప్పాను, మీ చర్చికి ఏమన్నా పేరు పెట్టుకున్నారా? పేరా? ఎందుకు బ్రదర్ అన్న? అంటే ఏదో పేరు పెట్టి పిలవాలి కదా, సందుకు ఒక చర్చ ఉంది, మరి ఏదో చర్చ అని చెప్పుకోవాలి కదా అని. ప్రార్థన చేయండి, మీకు ఏం చెప్తా, దేవుడు ఏమైనా చెప్తా చెప్పండి, నేను దాని పేరు పెట్టుకుంటాను. ఎంత సింపుల్ ఫార్మెట్లో చర్చ్ అనేది ఇంట్లో నడుస్తుందంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే, అందరూ బొట్లెట్టుకున్నోళ్లే, అందరూ పూజలు పురస్కారాలు చేసేవాళ్లే. క్రీస్తుకి మహింకరంగా సంఘం నడుస్తుంది, సంఘం నడుస్తుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది, విశ్వాసులు స్థిరపరచబడుతున్నారు. ఆమె చెప్పిన ఒకే ఒక సాక్ష్యం, ద క్రిస్టియన్ లైఫ్ స్టైల్, వాళ్ళు జీవిస్తున్న జీవిత విధానం ఈరోజు నేను నేర్చుకున్నాను, ఈరోజు జీవిస్తున్నాను. ఒకసారి నిన్ను చూసి ఎవరైనా అలా మారేవాళ్ళు ఉన్నారా? నీ ప్రవర్తన చూసి ఎక్కడైనా నీ ఇంటి పక్క వాళ్ళు మారేవాళ్ళు ఉన్నారా? నీ పద్ధతులను చూసి నీ వర్క్ చేసే ఏరియాలో అమ్మో ఈమెలాగా ఇతనిలాగాని ఎవరైనా ఉన్నారా? నీ మాట తీరు, నీ ఒబ్బిడి కలిగిన భయం కలిగిన దేవుని జీవితం చూసి నీ బంధువుల్లో ఎవరైనా మారేవాళ్ళు ఉన్నారా? నీ బహుమానం ఇప్పుడు నీ దగ్గర ఉందా, ఆల్రెడీ పోయిందా? ప్రార్థన చేద్దాం.